y que no sabe crear parques escolares. Y aquí se van a necesitar de ahora en Calmiti Barque, a Calmiti Presidente Garque, Sabirque, y sobre el suave de ahora en que andar magapetri, y ante el Satkarma de Escamanga, que esto no de cu, a Calmiti Sabirandar Koda, mi terfra, na terfra, na wander mulsan prince cultural. Americano, Chichi Pirmeda, que ahora un bhakti kakunda, cuando nishkama karma chasta. A Chichi Pirmeda, con el manchipanga kora chasta. Ocasar con mi Chichi, no le es como el kodam narapite. Que ahora hay un worship pustana de kak. Selfless work kora chasta. అంటే పూజకి పరిమితం కాదు ఇది. దాని గురించి ఆదాయం తీసుకుని కొంచెం నిస్వార్థంగా స్వార్థం లేకుండా సేవ చేస్తారు చర్చిలు కానీ. తర్వాత కొంతమంది సారా తాగి అమెరికాలో కూడా ఈ సారా ఎక్కువ తాగి పాడైపోయిన వాళ్ళు ఉంటారు. ఆకర్షణ లోకం యొక్క ఆకర్షణలో అలా పాడైపోయి ఇంటికి పట్టకుండా ఎవరికి కాకుండా కేరఫ్ అడ్రస్ లేకుండా అలా తిరిగి వాళ్ళు కూడా ఈ చర్చిని చేరదీసి వాళ్ళకి ఏదో కొంచెం టైంకి బట్టలు ఇచ్చి అన్నం పెట్టి ఇలా పాడైపోయిన వాళ్ళు కూడా కొంచెం టైంకి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి పోషిస్తూ ఉంటారు. అమెరికాలో కూడా పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు. అంతేకాదు మనం అమెరికా వెళ్ళినా ఎంగ్లాండ్ వెళ్ళినా మన నిదానంలో ఉండాలి. మన సభ్య తీర్చి పెట్టకూడదు, మన సంస్కృతి తీర్చి పెట్టకూడదు. అమెరికా ఏదో 4 రూపాయలు సంపాదించడానికి వెళ్ళినా మన మనస్సు పాడవకూడదు, అది గుర్తులో పెట్టుకోవాలి. కేవలం డబ్బు వల్లే మనిషి సుఖపడాలి. అసలు సుఖం అనేది ప్రపంచంలో డబ్బులో కానీ గౌరవంలో కానీ కీర్తిలో కానీ అధికారంలో కానీ లోకంలో ఎక్కడ అసలు సుఖం అనేది లేదు. లోకంలో ఎక్కడే శాంతి లేదు, సుఖం లేదు. అదంతా మన హృదయంలో ఉంది. మోక్షం మన హృదయంలో ఉంది, శాంతి మన హృదయంలో ఉంది, సుఖం మన హృదయంలో ఉంది. అయితే ఈ హృదయంలో ఉన్నటువంటి శాంతి మన మెదడుకు అందదు, మన ఇంద్రియాలకు అందదు. బియాండ్ అండర్స్టాండింగ్, మన అవగాహన కానీ బట్టికి ఇక్కడ శాంతి. మీకు ఆ శాంతి, హృదయంలో ఉన్న శాంతి మీ శిరస్సుకు అంటే మీకు ఊపిరి సరపదు. దేహం ఉందో లేదో కూడా మీకు గుర్తుండదు, లోకం ఉందో లేదో మీకు గుర్తుండదు. ఆ స్థాయిలో మీరు ఏ పని చేసినా ఆర్టిఫిషియల్గా కాకుండా, కృత్రిమ కాకుండా, నార్మల్గా మీరు ముక్కుతోటి గాలి ఎలా పీల్చుకుంటున్నారో ఎంత సహజంగా, సత్కర్మ కూడా అంత సహజంగా చేస్తారు ఆత్మజ్ఞానం కలిగిన. అప్పుడు కర్తృత్వ భారం మొదలు, అంటే నేను చేస్తున్నానే తలం తెప్పేసి లేదు, కర్మ సహజంగా చేస్తాం, దాని ఫలితం మనం చుట్టుకోవాలి. ఇక్కడ మన ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం నేను 3వ తరగతి చదువుతానంటే వచ్చి ఆలయం దర్శనం చేసుకున్నాను. నా భార్య 2 ఎడ్ల బండి మీద వచ్చాం వచ్చింది. కొమ్మర్ నుంచి అత్తిని తెల్లవారు స్నానం చేసి పొద్దున్న 6 ఇంటికి 2 ఎడ్ల బండి మీద వచ్చాక నేను 3వ తరగతి కొమ్మర్లో చదివాను. అది నాకు బాగా గుర్తు. మా అమ్మమ్మ గారు బండి మీద తీసుకొచ్చి చూపించారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ రోజు చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు, అంత గ్రహించడానికి నా వయసు సరిపోదు, అది బాగా గుర్తొస్తుంది. తర్వాత ఈ మధ్యకాలంలో తర్వాత ఎప్పుడు 10 ఏళ్ల క్రితం 15 20 ఏళ్ల క్రితం ఒకసారి చూసి ఉండొచ్చు, నాకు గుర్తొస్తుంది. ఎప్పుడు కొమ్మర్లో ఉన్నప్పుడు స్వామి దర్శనం చేసుకుని వెళ్ళదు. అసలు స్వామి అంటేనే సుబ్రహ్మణ్య స్వామికి వర్తిస్తుంది. స్వామి అంటే శక్తి గలవాడు స్వామి. ఆ స్వామి అనే మాట ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికే వర్తిస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి మీకు సబ్జెక్టులోకి తర్వాత వస్తాను. అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి? అసలు పూర్వం అతను ఇతను చాంద్రోగ్య ఉపనిషత్తులో కనిపిస్తాడు. కృష్ణుడికి సుబ్రహ్మణ్య స్వామికి భేదము లేదు. ఇంకా అహం స్కంధ, నేను స్కంద రూపంలో కుమారస్వామి రూపంలో ఉన్నాను, లేను శంకరుడు రూపంలోనే కాదు కుమారస్వామి రూపంలో నేనున్నాను, రాముడి రూపంలో శంకరుడు రూపంలో కుమారస్వామి రూపంలో కూడా ఉన్నవాడిని నేను అని భగవద్గీతలో చెప్పాడు. విభూతి యుగంలో వస్తుంది. కుమారస్వామి రూపంలో ఉన్నవాడిని కూడా నేనే కుమారస్వామి రూపంలో ఉన్నాను. ఇది భగవద్గీతలో 10వ అధ్యాయంలో వస్తుంది. విభూతి యుగంలో, విభూతి అంటే ఐశ్వర్యం. నా ఐశ్వర్యం కాదు, కుమారస్వామిలో ఉంది, శంకర్లో ఉంది, వెసవరాముడు అయోధ్య రాముడిలో ఉంది. రాముడు నేను భూతి అంటే ఐశ్వర్యం అంటే అక్కడ ఉపాసన చేసుకోవచ్చు, శంకరుని చేసుకోవచ్చు. అలాగే ఉపాసన చేసుకోవడానికి మనం వర్షిప్ చేసుకుని వారి అనుగ్రహం సంపాదించి తరించడానికి రూపాలన్నీ భగవంతుని చెప్తాయి. శంకరుడు నేను, స్కందుడు నేను, చంద్రుడు కుమారస్వామి. ఆ తర్వాత శంకరుడు నేను ఇది విభూతి యుగంలో మీరు చదివితే 10వ దశమాధ్యాయంలో ఇవన్నీ వస్తాయి. సరే, ఇప్పుడు ఇంతకుముందు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాట్లాడారు, మన ముందు చాలా బాగా మాట్లాడారు. తర్వాత పద్మ గారి పాట ఏదో పాడారు, పద్మ రామ్ గారు, ఆ పాట కూడా చాలా అర్థవంతంగా పాడారు, పాట కూడా అర్థవంతంగా ఉంది. వారిద్దరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. సభ యొక్క సాంప్రదాయం అనేసరి ఈయన చాందోగ్య ఉపనిషత్తులో వస్తాడు. సనత్ కుమారు నారదుడికి ఆత్మబోధ బోధించాడు. నారదుడు అన్నాడు, కాలేజీలు చదువులు అయిపోయినాయి, యూనివర్సిటీలు చదువులు అయిపోయినాయి, నాకు చేత కాని విద్య లేదు, మీరు ఏ సబ్జెక్టు మీద అడిగినా గంటల తరపున మాట్లాడగలను అన్నాడు. నాకు చేత కాని విద్య అంటూ లేదు, ఏ సబ్జెక్టు మాట్లాడినా సరే గంటల తరపున మాట్లాడిన అన్ని విద్య 64 విద్యల్లో పండితుందని చెప్పాడు నారదు. ఇన్ని విద్యల్లో పండితులైనా నాకు దుఃఖం ఆగటం లేదు అన్నాడు. ఏంటి ఎంత చదువు చదివి అశాంతి వచ్చేస్తాను, దుఃఖం వచ్చేస్తాడు, క్షోభ పలకాయలో చదువు ఉంది, ఇంట్లో డబ్బు ఉంది, నోటు లేదు నాకు, కానీ ఎంత అశాంతి వచ్చేస్తుంది, క్షోభ వచ్చేస్తుంది, నిద్రి వచ్చేస్తాను, తట్టుకోలేకపోతున్నానని నేను సనత్ కుమారుని అడిగాడు. వచ్చి ఈ చాంద్రోగ్య ఉపనిషత్తులో ఉంటుంది ఈ గాథ. చాంద్రోగ్య ఉపనిషత్తులో ఈ గాథ నేను కట్టుకోలేకపోతున్నాను, అశాంతి, పాండిత్యం ఉంది, ధనం ఉంది, నాకేమి లేట్లేదు, నారదుడు తెలియదు, నారదుడు తీర్చుంది, అదే దేవర ఋషి అయినా మామూలు వాడు కాదు, నారదుడు అంటే దేవర ఋషి, మనందరూ నమస్కరించదగిన వాడు. అదే అటువంటి అంత పెద్దవాడు కూడా అశాంతి నిందేస్తంలో వచ్చి మీరు అందరూ నాకు లోకం అంతా నన్ను ఆరాధిస్తండి, నాకు పాండిత్యంలో లోటు లేదు, ధనంలో లోటు లేదు, గౌరవం లేదు, ఎక్కడికైనా నన్ను ఆహ్వానిస్తారు నాయకుడు అంటే, కానీ దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది. ఇంకది అశాంతిలోంచి ఇంత డబ్బుండి, ఇంత గౌరవాలండి, ఇన్ని సైన్సులు చదువుకుని అశాంతిలోంచి బయటపడలేకపోతున్నాను, నాకు ఏదైనా మార్గం చూపించని సనత్కుమారని అది. అప్పుడు నారదుని సనత్ కుమారుడు ఏం చేశాడంటే, నువ్వు అన్ని విద్యలు నేర్చుకున్నావు, ఏ విద్య నేర్చుకుంటే దుఃఖం మూలంతో సహా నశిస్తుందో అది నేర్చుకోలేదు. ఏ ఎక్కడైతే అశాంతి లేదో, ఎక్కడైతే దుఃఖం లేదో, ఎక్కడైతే నిద్రి లేదో, ఆ స్థానం నీకు తెలియలేదు. ఆ స్థానం ఎక్కడ దుఃఖం లేదో, ఎక్కడ అశాంతి లేదో, ఎక్కడ క్షోభ లేదు, అది ఆ వస్తువు నీకు తెలియబడలేదు, అది తప్పించి మిగతా నేర్చుకున్నావు, అంటే ఎక్కడ సుఖస్వరూపం ఉందో శాంతి స్వరూపం అది వదిలేసి మిగతా నేర్చుకున్నావు, మిగతా నేర్చుకునే ప్రయోజనం లేదు. ఎవరికి సన్మానాలకి గౌరవాలకు ఉపయోగపడతాయి అని అప్పుడు ఆత్మవిద్య నారదులకి సనత్ కుమారుడు ఆత్మవిద్య నేర్పాడు. అతను సిద్ధ పురుషుడు, ఆత్మకు సనత్ కుమారుడు తల్లి కలిపిలోంచి రాలేదు, బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మ మానస పుత్రుడు. ఈ సనత్ కుమారుడిని సనస్సుజాతుడిని వీళ్ళందరినీ బ్రహ్మ మానస మనసులో ఏంటి, ఈ వీడు జ్ఞానుడు. వీళ్ళు లోకం యొక్క లోకంలో జనం అభివృద్ధి అవడానికి లోకంలో సంతతి పెరగటానికి ఆయన పనిచేయమని అడిగాడు. మాకు గొడవ ఉందన్నాడు, మా ఆత్మలో రమిస్తాం, మాకు ఇదే కావాలి, ఇతరులను ఎవరో సృష్టించుకో, లోకం పెరగాలంటే జనసంఖ్య పెరగాలంటే జీవకోటి పెరగాలంటే మేము ఆ పనులకు వెళ్ళమన్నారు. సనస్సుజాతులు సనస్సు నలుగురు వెళ్ళి లోక సంతతి పెంచడానికి మేము బోధించాం, ఆ గొడవలు ప్రకృతి గొడవలు బోధించాం, ఆత్మ గొడవ బోధిస్తాం, లోక గొడవలు కావాలంటే మిగతా గొడవలు నువ్వు బ్రహ్మదేవుడు జీవకోటిని సృష్టించగలవు, అవి ఆ పనులు ఎవరికైనా డ్యూటీని మిగతాగా అప్పచెప్పు, ఈ పెళ్లి పేరంటారో మాకు వద్దన్నారు. ఎవడు సనస్సు సనత్ కుమారుడు అంటే దేని అభావం వాడు ప్రకృతికి ఆ ప్రకృతి కళంకం లేనటువంటి వాళ్ళు. అప్పుడు ఇతను సిద్ధ పురుషుడు, సనత్ కుమారుడు సిద్ధ పురుషుడు అంటే ఆ జ్ఞానం బోధించడానికి భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జ్ఞానం బోధించడానికి వచ్చినటువంటి సిద్ధ పురుషుడు భూమి మీద. ఆత్మ జ్ఞానం తప్పించి, ఆత్మవైభవం తప్పించి, చైతన్యం కలిగి, ఆ శుద్ధ చైతన్యం కలిగించి ఎక్కడ మన ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ ప్రపంచానికి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని చూడలేకపోతున్నాం. మన హృదయంలో ఉన్నటువంటి చైతన్యాన్ని చూడలేకపోతున్నాం. ఏది ఉండటం వల్ల ఈ సృష్టి అంతా మనకు కనిపిస్తుందో అది దాన్ని దర్శించలేకపోతున్నాం. ఆ చైతన్యం రూపరహితం, నామరహితం, క్రియారహితం, అంచేది మన బుద్ధికి అందటం లేదు. అంచేది ఆత్మవిద్యని నారదులకు బోధించి ఇప్పుడు నువ్వు సారోల స్టేట్కి ఈ విద్యను శ్రద్ధగా విను, శ్రద్ధగా విని గుండెకి పట్టించుకో, అప్పుడు దుఃఖం పరిశీలిని స్థితిని పొందుతావని చెప్పాడు. అది ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య. దీన్నే బ్రహ్మ విద్య అంటారు, దీన్నే బ్రహ్మ. ఎన్ని విద్యలు నేర్చుకున్నా అన్ని పొట్టకు పరిమితం, దేహానికి పరిమితమే, కానీ ఒక బ్రహ్మ విద్య మాటకే బ్రహ్మజ్ఞానాన్ని తెలియపరుస్తుంది, బ్రాహ్మీ స్థితికి తీసుకువెడుతుంది, బ్రహ్మ నిష్ఠ నేర్పుతుంది. ఒక బ్రహ్మములో తప్పించి బ్రహ్మం ఒకటే శాశ్వతమైంది, బ్రహ్మం ఒకటే స్వయంగా ఉండగలదు, బ్రహ్మములో తప్పించి నువ్వు ఎక్కడికి బ్రహ్మను విడిచిపెడితే ఎక్కడికెళ్ళినా అశాంతి. అంటే బ్రహ్మ విద్యని సనత్ కుమారుడు బోధించి చాంద్రోపనిషత్తు ఎవరికి నారద సరే. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు ఆ సనత్ కుమారుడు ఇక్కడ సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. వీళ్ళకి తారకాసుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇక మరి సుబ్రహ్మణ్య స్వామి ఊళ్ళో ఉన్నాడు కాబట్టి 10 నిమిషాలు అసలు సుబ్రహ్మణ్య స్వామి ఈ భూమికి ఎందుకు ఇచ్చాడు మీకు అర్థం అవ్వాలి. తారకాసుడని ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడు వాడిని ఎవరు చంపలేకపోతున్నాడు తారకాసుడు. దేవతలందరూ శివుడికి కనుక కుమారుడు వస్తే అప్పుడు శివుడికి శివుడికి కనుక కుమారుడు జన్మిస్తే వాడు తారకాసుడిని సంహరించగలడు, మిగతా వాళ్ళు ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పారు. ఈ దేవతలని శివుణ్ణి ప్రార్థించారు, ఇలా తారకాసుడి సంహారం కోసం నీ ప్రతిరూపం కావాలి. శివుడు సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరో పరాయివాడు కాదు, శివుడి యొక్క అవతారం, శివుడి యొక్క మేనిఫెస్టేషనే సుబ్రహ్మణ్యుడు. శివుడి పాత రూపాయి, సుబ్రహ్మణ్యుడి కొత్త రూపాయి, రెండు మార్కెట్లో చెల్లితాడు, రెండు మార్కెట్లో చెల్లితాడు. ఆ స్కందుడు ఈయన సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి భూమి మీదకి సనత్ కుమారుని తీసుకురావటం అనుకున్నాడు. తారకాసురుణ్ణి సంహరించగల శక్తి సనత్ కుమారుడికి ఒక్కడితో ఉంది, అది గ్రహించి శివుణ్ణి. ఆయనకి శివుడు వెళ్ళి వాడికి ఏమీ అక్కర్లేదు, తారకాస్తాడు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. దేహం ఉన్నా దేహం లేనివాడు, లోకంలో ఉన్నా లోకం లేనివాడు, మనస్సున్నా మనస్సు లేనివాడు, అహం వృత్తి ఎలా ఉంటుందో తెలియని వాడు, దేహము మనస్సు ప్రాణము బుద్ధి వీటితో సంబంధము లేనివాడు, కేవలం బ్రహ్మస్వరూపుడు. వేదములందరి కలిసి నాలుగు వేదములు పిండితే పరబ్రహ్మమును తెలుసుకోమని చెప్పి ఆ పరబ్రహ్మం అయి ఉన్నవాడు వాడు సనత్ కుమారు. శివుడు వెళ్ళి వాళ్ళు సనత్ కుమారుడికి శరీరం యొక్క చావు పుట్టుకలతో సంబంధం లేదు, వాడి కారణ జన్మల వాడు. శివుడి వెళ్ళి నీకు ఏదైనా అబ్బాయి కోరికలు సనత్ కుమారుడు ఏమనంటే నీ ఏదైనా కోరికలు కోరిక అన్నాడు. వాటికి ఏదో ఆకర్షణ చూపించాడు అంటే ఎత్త మీద తీసుకెళ్ళవడం నువ్వు కోరికలు కోరుకో అన్నాడు. మనకి అసలు ఈ కోరికల వల్ల వాసనల వల్ల ప్రపంచం నిజం కావట్లేదు, నిజం కింద అనిపిస్తాడు. నూటికి నూరు పాళ్ళు ఇది ఎంత నిజం కింద కనిపిస్తుంది ఈ ప్రపంచం, అంత నిజం కూడా కాదు. నూటికి నూరు పాళ్ళు నిజం కాదు, నిజం వలే కనిపిస్తాయి. నిజము కాదు, నిజము వలే కనిపిస్తుంది. ఆడు సనత్ కుమారుడు సృష్టితో సంబంధం లేని మనిషి, సృష్టిలో ఒక భాగము కాదని. సరే నీకేమైనా కోరికలు కోరుకో అన్నాడు. అది దేవాలయాల చుట్టూ తిరిగి వాళ్ళకి ఆ కోరికలు నెరవేరటమే కావాలి, కానీ ఆత్మజ్ఞానం వారికి అక్కర్లేదు. ఏదో కోరిక పెట్టుకోవడం, అది తీర్చుకుంటాం, కోరిక తీర్చుకోవటం. ఆ కోరిక తీర్చుకున్నాక ఆ కోరిక నెరవేరిన కోరిక ఇంకో 100 కోరికలను తీసుకొస్తుందని మనకు తెలియదు. మీకు అర్థమవుతుంది, కోరిక నెరవేరుతుంది, ఈ నెరవేరిన కోరికలు కొత్త కోరికలను 100 కోరికలను తీసుకొస్తుంది. కోరికలు నెరవేర్చుకోవడం మొదలెడితే మనకు ముగింపు ఉండదు, దానికి ముగింపు ఉండదు. అసలు ఆ మనిషి కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అసలు కంటెంట్మెంట్ ఉండదు, అసలు సంతృప్తి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అసలు సనత్ కుమార్ అనేది నేను ఏదైనా కోరికలు కోరుకోవాలి అన్నాడు. అంటే సనత్ కుమారుడు ఏమన్నాడంటే నాకేం అవసరం లేదు అన్నాడు. అంటే ఇష్టం లేదు కాదు, నువ్వు పెద్దవాడు నారాయణ స్వరూపుడు, శివుడు పెద్దవాడు, నువ్వు దేవతల్లో అక్రకంజుడు, సంహారకర్త నువ్వు, మనస్సును లయం చేయగలవాడు నువ్వు, అంటే నువ్వు కళ్యాణ స్వరూపుడు నువ్వు, అంచేది నువ్వు నాకు నువ్వు కోరిక కోరికలు కోరుకోమని అడుగుతున్నావు, కోరికలు నెరవేర్చడానికి కూడా సమర్థుడివే నువ్వు. అయితే నాకు కోరికలతో పని లేదు, నువ్వు సృష్టి లేనివాడు కోరిక ఏంటి? లోకంలో ఉన్న సనత్ కుమారుడి కోరిక అది, లోకంలో ఉన్న గ్యాస్ లేని వాడికి కోరికలు ఏంటి? అసలు లోకమే లేని వాడి కోరిక ఏంటి? శిక్కుడు మత గురు ఒక ఆయన పొద్దున్నే తెలిసి సూర్యుడు శీతాకాలంలో సూర్యుడికి అభిమితంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఓ పెద్ద ధనవంతుడు ఆయన ఎదురుగుండా నిలబడి నీకేం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు. అంటే నన్నాడు, నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు, శీతాకాలం సూర్యుడి కిరణాలు నా శరీరం పడతాయని ఇక్కడ కూర్చున్నాను, సూర్యుడికి నాకు నువ్వు అడ్డు తప్పుకుంటే సరిపోతుంది, నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు పొమ్మన్నాడు. వాళ్ళకి సృష్టి ఎంతో గడ్డి పరక్ కింద కనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానికి సృష్టి ఎంతో ఒక గడ్డి పరక సమానం వాళ్ళు. సరే శివుడు నీకేమైనా కోరికలు కోరుకో అన్నాడు సనత్ కుమారి. అంటే ఆయన నాకు అవసరం లేదన్నా, నువ్వు పెద్దవాడు తిరస్కరించకూడదు, నాకు అవసరం లేదన్నాడు. అంటే మర్యాదగా చెప్పాలని నాకు అవసరం లేదు అన్నాడు. శివుడు 4-3 సార్లు అడిగాడు, కోరికలు కోరుకో, కోరికలు కోరిక. అంటే వాళ్ళు ప్రలోభదత్తాను ఆయన ఎత్త మీదకి తీసుకురావడం, భూమి మీదకి తీసుకురావడం. అప్పుడు సనత్ కుమారుడు ఏమనంటే, ఏమంటే మీరు నన్ను కోరుకోమంటున్నారు, పని చేయండి, నేనే మీకు ఇస్తాను కోరికలు కోరుకోండి అన్నాడు. మీరు చేరస్తంగా పట్టుకున్నారండి, నేను మీకు ఇస్తాను, మీరు నాకేమిటంటే నేను మీకే ఇస్తాను. గ్రేటర్ సన్ ఆఫ్ ఎ గ్రేట్ ఫాదర్, మీరు నాకేమిటండి, నేను ఇస్తాను కోరుకున్నాను, దొరికాడు అనుకున్నాడు. అసలు అందుకే కదా ఏదో భూమి మీదకి తీసుకురావాలి. ఈ దారకాసుని సంహారం కోసం ఆయన తీసుకురావరు, వాడి శక్తి ఉంటే చంపగలరు. దారకాసు ఏదో దొరికాడు కదా, పోయి నాడే అడుగుతున్నాడు కదా, వెంటనే వెంటనే పట్టుకున్నాడు, నా కుమారుడు దగ్గర జన్మించాడు, నా కుమారుడి దగ్గర జన్మించాడు. అంటే మరి చీరా అన్నాడు జన్మించాలి కదా, కోరుకని మరి కోరిక నెరవేర్చాలి కదా. చీరా అనేశాడు కోరుకు కోరిక, మరి నా కుమారుడిగా జన్మించుకున్నాడు. జన్మించే తీరాలు మాట అన్నాను, నీ కుమారుడిగా వస్తాను. అయితే ఒక షరతు ఉంది, రావటానికి అభ్యంతరి తల్లి కడుపులోంచి రానుంది, ఇరుటి కంపు నాకు పనికి రాదన్నాడు. తల్లి కడుపులోంచి మటుకు రాను, సరే మాట అన్నాను కాబట్టి, మాట పోషించుకోవాలి కాబట్టి నీ కుమారుడిగా వస్తానన్నాడు. అది శివుడు ఏం చేశాడు అంటే పార్వతి కడుపులోంచి రానన్నాడు. శివుడు యొక్క పత్ని పార్వతి, అలా రానన్నాడు. అప్పుడు శివుడు ఆలోచించి ఏం చేశాడు అంటే, మూడో నేత్రం జ్ఞాన నేత్రం ఎవరికి, శివుడికి. ఆ మూడో నేత్రంలోంచి వచ్చాడు వీడు. ఎవరు వీడు వచ్చాడు, ఎవడు, సనత్ కుమారుడు శివుడి యొక్క మూడో నేత్రం నుంచి వచ్చి, మూడో తల్లి గర్భం నుంచి రాడు, శివుడి యొక్క జ్ఞాననేత్రం నుంచి వచ్చాడు. జ్ఞానాగ్ని కుమారస్వామి అంటే జ్ఞానార్థం, అంటే జ్ఞాననేత్రం నుంచి అగ్ని నేత్రం, జ్ఞాననేత్రం అంటే అది అగ్ని నేత్రం. మూడో నేత్రంలోంచి సనత్ కుమారుడు ఇతను శివుడి కుమారుడిగా వచ్చాడు. ఈయనకి ఇతనికి ఎన్ని ముఖాలుగా, 6 ముఖాలుగా వచ్చాడు. షణ్ముఖుడు ఏమో, ఎన్ని ముఖాలుగా వచ్చాడు షణ్ముఖుడు, ఆయన 6 ముఖాలు స్వామి. అయితే షణ్ముఖ పేర్లు ఇక్కడ ఎవరు పెట్టుకోరు, అక్కడ తమిళనాడులో పెట్టుకుంటారు. తమిళనాడు సుబ్రహ్మణ్యుడు అంటాం, వాడు మురిగ అంటారు. మురిగ అంటే బ్యూటిఫుల్ చైల్డ్, అందమైన బిడ్డ. ఎవరికి బిడ్డ, శివుడికి బిడ్డ, శివకుమారుడు. బ్యూటిఫుల్ చైల్డ్, అందమైన బిడ్డ మురిగ. మురిగ ఆ మురిగ పేర్లు చాలా మంది పెట్టుకుంటారు. అంటే మురిగ అంటే సుబ్రహ్మణ్యుడే. అప్పుడు ఈయన వీళ్ళని దేవకం మీద పెంచారు. అంటే ఈయనకి షణ్ముఖుడు అన్న పేరు, ఆ దేవత మీద 6 కలిపి ఆడికి పాలు ఇవ్వాలి కదా. పార్వతి కలిపిన పుట్టలేదు వాడు, ఆడికి పాలు ఇచ్చి పెంచాలి కదా. దేవకన్యలు 6, ఆ దేవకన్యలు 6 పెంచితే 6 ముఖాలతో పాలు తాగేవాడు. ఇప్పుడు 6 పాలు 1 ముఖంతో అలా తాగుతాడు, 6 ముఖాలు పెట్టుకుని 6 తల్లిని పాలు పెంచారని మాట్లాడు. పెంచారు, ఊరికే పెంచారంతే. 6 తల్లిని పాలుతే అలాగా ఈ 6 తల్లిని పాలు తాగాలి కానీ 6 ముఖాలతో తాగేవాడు కాబట్టి షణ్ముఖుడు అని వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం విశాఖ, తిది షష్ఠి, అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వాళ్ళందరూ కూడా మంగళవారం ఆయన భూమి మీదకి వచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి వారం మంగళవారం, తిది షష్ఠి, నక్షత్రం విశాఖ. అంటే సుబ్రహ్మణ్య స్వామిని కోరికలు నెరవేరటం కోసం ఎవరైనా ఆరాధిస్తే మంగళవారం, అంటే మిగతా రోజుల్లో ఆరాధించకూడదని కాదు, మంగళవారం ఆరాధించవచ్చు. తర్వాత షష్ఠి తిది రోజుని, అది ఏ వారం అయినా పర్లేదు, తిది షష్ఠి అయి ఉండాలి అక్కడ. ఆ షష్ఠి రోజుని ఆరాధించవచ్చు. తర్వాత కొంతమంది విశాఖ నక్షత్రం, నక్షత్రం విశాఖ నక్షత్రం. అది సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఈ పెళ్లిళ్ళు, ఇంట్లో పెళ్లిళ్ళు లేట్ అయ్యేవాళ్ళని, దాంపత్య జీవితంలో అభిప్రాయాలు వచ్చేవాళ్ళు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామి మంగళవారం వచ్చాడు భూమి మీదకి. సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం మీద వచ్చాడు. అది శని చేత పీడింపబడే వాళ్ళందరూ కూడా మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు, శనివారం కూడా ఆరాధిస్తారు. ఇది సుబ్రహ్మణ్య స్వామిని ఈ పెళ్లిళ్ళు ఇంటికాడ పెళ్లిళ్ళు లేట్ అవుతాయండి, భార్య భర్తల దగ్గర ఏమైనా అభిప్రాయాలు వచ్చినా వాళ్ళు ఎక్కువ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. వాళ్ళు షణ్ముఖుడిగా ఉండి ఆరు మొక్కలు ఎందుకు పెట్టుకున్నాడంటే ఆరుగురు తండ్రులు పాలు తాగాడు. అదే తర్వాత పార్వతీదేవి జారదీసి ఆరు మొక్కల్ని ఇలాగ ఐక్యం చేసి ఆరు మొక్కల్ని కూడా పార్వతీదేవి తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఈ ఆరు మొక్కలు గల స్వామి ఇలా ఒక ముఖం కింద ఐక్యం చేసినట్టు స్కందుడు అనే పేరు వచ్చింది. ఎవరు? పార్వతీదేవి. తర్వాత కుమారస్వామి అప్పుడు భూమి మీద కైలాసంలో పుట్టాడు. భూమి మీద పుట్టలేదు, కైలాసంలో పుట్టాడు. ఎలా వచ్చాడు? కైలాసంలోనే వీడు జన్మించాడు. ఇప్పుడు భూమి మీదకి తీసుకురావాలి. శివకుమారుడిగా కైలాసంలో జన్మించాడు. ఇప్పుడు ఈయన ఎక్కడ తీసుకురావాలి? వచ్చేశాడు శివుడు మూడో నక్షత్రం నుంచి వచ్చేశాడు. ఆ దేవకన్యని పెంచారు, దేవకన్యని పెంచారు. తర్వాత ఈ శివుడు ఈయన భూమి మీదకి తీసుకురావాలి. భూమి మీదకి తీసుకురావాలంటే నారదుడు ఏం చేశాడంటే శివుడికి ఇద్దరు కుమారులు, ఒకటి వినాయకుడు, రెండు సుబ్రహ్మణ్యుడు. పెద్దవాడు వినాయకుడు, రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. ఈయన భూమి మీదకి తీసుకురావాలని ఎలా ప్రయత్నం చేశాడు నారదుడు ఏం చేశాడంటే అసలు వాడికి ఎందుకు వచ్చాడు సరత్ కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా ఎందుకు వచ్చాడంటే బ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసిన వాడు, సుబ్రహ్మణ్యుడు. వన్ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్ ఇస్ కాల్డ్ సుబ్రహ్మణ్య. బ్రహ్మస్వరూపం గురించి విరిచి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సమగ్రంగా తెలిసిన వాడు సుబ్రహ్మణ్యుడు. అంటే జ్ఞాన గురువు ఆయన. సుబ్రహ్మణ్యుడు ఎవరు? జ్ఞాన గురువు. జ్ఞాన గురువు మీరు ఎక్కడ వేలు పెట్టుకున్నా మిమ్మల్ని ఆత్మజ్ఞానం దగ్గరికి తీసిపోతాడు. అంచేసి వీళ్ళు ఏం చేశారు? భూమి మీదకి తీసుకురావాలని ఆ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దగ్గర వినాయకుడు స్కందుడు కూర్చునుండగా నారదుడు ఒక పండు పట్టుకెళ్ళాడు. కొన్ని రెండు పట్టుకెళ్ళొచ్చిన తర్వాత పిల్లకాయలు దొరికి పేచీ కోసం పట్టుకెళ్ళాడు. నారదుడు ఎవరికైనా పేచీలు పెడితే చెడ్డకి పేచీలు పెట్టాడు, మంచి జరగటానికి పేచీలు పెడతాడు. నారదుడు మహర్షి, చెడ్డకెందుకు పేచీలు పెడతాడు? ఏదో మంచి జరగటానికి పేచీలు పెడతాడు, కానీ చెడ్డ జరగటానికి పేచీలు పెట్టడు నారదుడు. అప్పుడు ఒక పండు పట్టుకెళ్ళాడు. ఆ వినాయకుడు నాకు కావాలన్నాడు, ఒకటే పండు. సుబ్రహ్మణ్యుడు నాకు కూడా కావాలన్నాడు. ఇద్దరు ఎవరికి ఇవ్వాలి? ఒకటే పండు. ఇద్దరికి రెండు పళ్ళు పట్టుకెళ్తే ఇద్దరికి చెరువులు ఇచ్చేద్దరు. ఈ వినాయకుడు అమ్మ కొడుకు, స్కందుడు నాన్న కొడుకు. వీడు అమ్మ కొడుకు ఎవడో, వీళ్ళిద్దరు కడుపులోంచి పుట్టడు. నీకు అర్థమవుతుందా? బొమ్మకి తయారు చేసి ప్రాణం పోస్తుంది. ఎవరికి? పార్వతి. వాడేమో శివుడు ముఖం మూడో మూత్ర నుంచి వచ్చాడు. వాడేమో నాన్న కొడుకు ఎవడో, స్కందుడు. వినాయకుడు ఎవడో, అమ్మ కొడుకు. వీడు అమ్మ కొడుకు, వాడు నాన్న కొడుకు. ఇద్దరు తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. సరే పండుగ ఇద్దరికి తొందరగా ముగిస్తాను, కానీ సుబ్రహ్మణ్య స్వామి వైభవం తెలియాలి. అంచేది వీడు ఒకే పండు తీసుకు ఆ పండు నాకు కావాలంటే నాకు కావాలన్నారు. శివుడు ఏం చేశాడంటే ఈ భూమి యొక్క ప్రదక్షిణం మీ ఇద్దరే కలిసి ఈ భూమి అంతా చుట్టూ తిరిగి రావాలి. ఎవడైతే ముందు తిరిగి వస్తాడో వాడికి ఇస్తాను ఈ పండు అన్నాడు శివుడు. వీడిదేమో ఎలుక వాహనం, మూషిక వాహనుడు. వినాయకుడిది ఏంటి? ఎరుకి ఎరుకి నుంచి ఎక్కడికి వెళ్తాడు, ఎంత దూరం? వాడి నియమని వాహనుడు. సుబ్రహ్మణ్యుడు మయూర వాహనుడు. మయూరం స్పీడ్గా వెళ్ళిపోతుంది. వాడు ఏ వాహనుడు? మయూర వాహనుడు. వీడు మూషిక వాహనుడు. ఆ ఎరుకి ఎంత దూరం? మయూరంతో ఎవగలదు ఎరుక. వీడు మూషిక వాహనుడు, వాడు మయూర వాహనుడు. సరే ఈ పందెం పెట్టేటప్పటికి వాడు మయూరంతో, మయూర నమల వాహనంతో స్పీడ్గా వెళ్ళిపోయాడు. భూమి ప్రదక్షిణం చేశాడు. వీడికి ఏం తెలియలేదు, వాడు చేసిన ఓడిపోతామని పిలిచినాడు. ఈ ఎలకను వాహనం చేసుకుని ఎంత దూరం వెళ్తాడు? వీడు ఏం చేశాడంటే భూమి ప్రదక్షిణం చేయమన్నారు కదా, తల్లిదండ్రులు కూడా భూమితోడు సమానం. తల్లిదండ్రులు కూడా భూమితోడు సమానం. ఆయన ఈ లోకాలన్నీ ఎక్కడో శివుడి గర్భంలో ఉన్నాయి కదా, ఆయన ఏం చేశాడు, ఈ ఎలక మీద కూర్చున్నాడు, తల్లిదండ్రుల చుట్టూ తిరిగేశాడు. ఎవడు? వినాయకుడు. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగేశాడు. తిరిగేసి మొత్తం లోకాలన్నీ మీ కడుపులో ఉన్నారు కదా, ఇంకా ఆ లోకాలకి ఏముందో పండు నాకు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేశాడు. ఇచ్చేస్తే తింటూ కూర్చున్నాడు. ఈరోజు కష్టపడి కష్టపడి భూమి అంత చుట్టుకుని చుట్టుకుని వచ్చేస్తే ఈ పండు అప్పుడు వీడికి ఇచ్చేసారు తిరిగేస్తున్నాడు. వాడి కోపం వచ్చేసింది ఎవరికి? ఈ సుబ్రహ్మణ్యుడికి కుమారస్వామి కుమారుడు, కుమారుడు శివకుమారుడు. శివుడి చేత ఏమన్నాడు, ఇది అన్యాయం ఇది ఎలాగా కోపం అయిపించింది. కోపం వచ్చేసింది ఎవరికి? సుబ్రహ్మణ్యుడికి, కుమారస్వామికి. అది కోపం వచ్చింది అన్యాయం, కుమారుడి కోపం వచ్చింది అన్యాయం ఇది. పందిలో మనం ఇచ్చాడంటే వాడిని నా తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసేవాడు, అదే భూ ప్రదక్షిణానికి వాడికి ఇచ్చేసాం అని ఇంకా కోపం వచ్చేసి అది మీరు చెప్పి మాటలు న్యాయంగా లేవు, కుమారస్వామి అంటే మీరు చెప్పిన మాటలు న్యాయంగా లేవు అని కోపం వచ్చేసి నేను భూమి మీదకి వెళ్ళిపోతాను, భూలోకం మీదకి వెళ్ళిపోతాను. నాటం వేసిన కన్నాడు ఇంకర్థమవుతుంది. ఆయన భూమి మీద తీసుకురావడం కోసం వేశారు ఇట్లా ఒకరు పండు ఇచ్చి ఈ కోపాలు చెప్పించాడు, ఒకరికి వెళ్ళిపోతాడు. అప్పుడు గొప్ప మాట అన్నాడు ఆయన శివుడు. అది ఈ మాట మీరు ఒకటి సుబ్రహ్మణ్య స్వామి వైభవి ఒక్క వాక్యం అన్నాడు. శివుడు అన్నాడు, ఇదేం కాదు, ఆ పండు తింటే పోతుంది, ఆ పండు, ఆ పండు తింటే పోతుంది. ఆ పండు నీకెందుకు? నువ్వు జ్ఞానం అనే పండు గురు, ఫ్రూట్ ఆఫ్ విజడం. ఏంటది ఫ్రూట్ ఆఫ్ విజడం? జ్ఞాన ఫలం నువ్వు. అది ఆ పండు తింటే పోతుంది. ఆ పండు వినాయకుడు తినే పండు నీకెందుకు? యువర్ ఫ్రూట్ ఆఫ్ విజడం. నువ్వు జ్ఞా ఈ ఒక్క మాట గుర్చుకోండి, నువ్వు జ్ఞాన ఫలం. నీకు ఆ పండు ఎందుకు తింటే పోతుంది? నువ్వే పండు, నీకు ఆ పండు, నువ్వే పండు, నీకు ఆ పండు ఎందుకు అంటారు అంటాడు. అయినా మీరు చెప్పిన మీరు ఒక పత్తగా చెప్పారు, ఇంకో పత్తగా చేశారు, నేను రాగి పండని కోపగించుకుని వచ్చేసి పడని వచ్చేసాడు. అది పడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ పళనీలో సుబ్రహ్మణ్యస్వామి అందరూ దండాలకి పాణి అంటారు. నీకు అర్థమవుతుంది, పళనీలో పళనీ వచ్చేవాడికి పెళ్ళి అవ్వలేదు వాడికి సుబ్రహ్మణ్యస్వామి. దండాయుధి పాణం అంటే దండము ఆయుధం కలవాడు. దండాయుధం దండము చేతిలో దండం ఉంటుంది సుబ్రహ్మణ్యం ఎక్కడికి అక్కడ పళనీలో. దండము ఆయుధముగా కలవాడు కుమారస్వామి. అంచేత ఆయన దండాయుధి పాణి అంటారు. సుబ్రహ్మణ్యస్వామి అంటారు ఎక్కడ? పళనీలో. కాపు వచ్చి పళనీలో వచ్చేసాడు. పళ్ళని వచ్చి బట్ట రమణ భవిష్యత్ గారు బట్టలన్నీ తీసేశాడు. ఓ గోజి పెట్టుకున్నాడు, దండ పెట్టుకున్నాడు. ఈ బికేమ్ సన్యాసి. నాకు ఇంకేం వద్దన్నాడు సన్యాసి. సరిగ్గా రమణ మహర్షి లాగానే చేశాడు. రామకుమారుడు సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడని, సుబ్రహ్మణ్యుడి రమణ స్వామిగా వచ్చాడని ఒక సాంప్రదాయం. ఒకసారి భగవంతుడు ఎవరో మాట్లాడుతూ పళ్ళని వెళుతున్నాను స్వామి, ఇక్కడి నుంచి చూసి అక్కడ రెండు వాళ్ళండి, ఇక్కడి నుంచి పళ్ళని వెళుతున్నామని చూస్తాను, అక్కడున్న స్వామి ఇక్కడికి వచ్చాడే, అక్కడ ఉన్నవాడు ఈ స్వామి, ఈ స్వామి ఎవడు అక్కడ ఉన్నవాడు? రమణ మహర్షిని కొంతమంది జ్ఞానం అనుకుంటున్నారు, కొంతమంది భక్తులు అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడి అవతారాల సంగతి సృష్టిలో ఇద్దరికి తప్పించి ముగ్గురికి తప్పించి ఎక్కువ తెలియదని గణపతి శాస్త్రి గారు చెప్తారు. తర్వాత రమణ మహర్షి గారి శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా ఆకాశంలో పెద్ద కాంతి వచ్చింది. అది కొన్ని లక్షలాది మంది చూశారు. ఆకాశంలో మీరు హిందూ పేపర్కి అయితే 1950 ఏప్రిల్ 15 ఇంగ్లీష్ పేపర్లు అన్ని చేయితే అన్ని ఇంగ్లీష్ పేపర్లోనే వచ్చింది. హిందీ వాడు 8వ రేట్ కూడా రాశాడు. అది కొన్ని లక్షల మంది జనం చూస్తే అంటే పెద్ద జ్యోతి. రమణ మహర్షి గారు ఎక్కడైతే నిర్వాణం అయ్యారో శరీరాన్ని ఆ గదిలోంచి పెద్ద జ్యోతి బయలుదేరి ఆకాశం అంతా తిరిగి అరుణ గిరిలో ఐక్యం అయిపోయింది. రమణ మహర్షి గారు ఎవరు? శివకుమారుడు. ఎవరు? శివకుమారుడు. అంటే రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన మొదటి రోజున ఏమన్నాడంటే, తండ్రి, శివుడి పట్ల నీకు జనక భావం ఉండదు, తండ్రిని ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను, నా ఎంతటి నేను రాలేదు, నువ్వు రమ్మంటే వచ్చాను. అరుణాచలం వచ్చినప్పుడు మొదటి రోజున అరుణాచలేశ్వరుడు దర్శనం, నా ఎంతటి నేను రాలేదు, స్వచ్ఛందంగా రాలేదు, నువ్వు పిలిస్తే వచ్చాను, నువ్వు రమ్మంటే వచ్చాను. ఈ మనోదేహం నీకు సమర్పిస్తున్నాను, నేను ఎలా ఉపయోగించుకోవాలంటే అలా ఉపయోగించు, ఇంకా నాదంటే లేదు, నువ్వే అన్నాడు. ఆ శరణాగతి పూర్తి శరణాగతి. ఆ శరణాగతి ఇప్పుడైనా మీరైనా పూర్తి శరణాగతి పొందితే, ఎవడైతే పూర్తి శరణాగతి పొందాడో వాడికి అహంభావన వేరుతో సహా నశిస్తుంది. శరణాగతి తను తాను ఈశ్వరుడికి అర్పించుకున్నాడు, తను తాను ఈశ్వరుడికి అర్పించుకున్నాడు. అయితే పళ్ళని వచ్చేసి కోపం మీద వచ్చేసాడు, బట్టలు తీసేశాడు. రమణ మహర్షి గారు కూడా అరుణాచలం వచ్చినప్పుడు బట్టలు తీసేశారు. రమణ మహర్షి గారు ఆయన కూడా గోచి పెట్టేశాడు. మీరు పళ్ళిలో సుబ్రహ్మణ్యేశ్వరం చూస్తే చేతిలో దండం ఉంటుంది, గోచి ఉంటుంది, అసలు బట్టలు ఉండవు. తర్వాత సాయంత్రం డెకరేషన్ చేస్తారని మామూలుగా గోచియే దండాయిన పాడు. సరే ఇక్కడ పళ్ళని వచ్చేసాడు, పళ్ళని వచ్చేసి అక్కడ దండాయిన పాదంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి తారకాశివుణ్ణి అందులోకి వెళ్ళి వచ్చాం. ఈయన తిరుచెందూరుడు, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు గొప్ప క్షేత్రం, అన్ని గొప్ప క్షేత్రాలే. ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సుబ్రహ్మణ్య తిరుచెందూర్. సౌత్ ఇన్ కన్యాకుమారికి 2 గంటల ప్రయాణం. తిరుచెందూరు కన్యాకుమారికి 2 గంటల ప్రయాణం. సముద్రం ఒడ్డున ఉంది. అక్కడ ఫుల్ కృష్ణుడిని పూర్ణ అవతారం ఎలా అంటున్నారో అలా సుబ్రహ్మణ్య స్వామి పూర్ణ, అతని యొక్క వైభవంతో పూర్ణ అవతారం అక్కడ తిరుచెందూరులో చూపించారు. ఆ తిరుచెందూరులోనే సుబ్రహ్మణ్య స్వామిని, అదే తారకాసుని సంహారం చేశారు. మీరు ఇప్పుడు కూడా సముద్రం చూస్తే తిరుచెందూరు పక్కనే సముద్రం చూడండి. సముద్రంలో నీళ్ళ మిగతా నీళ్ళన్నీ ఒక రకంగా ఉంటాయి, తిరుచెందూరులోనూ సముద్రం కలగడం వేరుగా ఉంటుంది. అక్కడ తారకాసుని సంహారం చేశారు. కుంకుమ రక్తవర్ణం సుబ్రహ్మణ్య స్వామి కుంకుమ రంగు. ఏం రంగు అది? సుబ్రహ్మణ్య స్వామి రంగు కుంకుమ రంగు. అక్కడ తారకాసుని సంహారం చేశాడు. తర్వాత మదిర వెళ్ళిన వాళ్ళందరూ చూడండి, మదిర వెళ్ళిన మదిరకి 10 మైళ్ళ దూరంలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. అక్కడ దేవయాని ఇంద్రుడు, దేవయాని ఇంద్రుడు కుమార్తె, ఇంద్రుడు తన కుమార్తెని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక ఈవిడ ట్రైబల్స్ లోంచి వచ్చి ఎవరు? వల్లి దేవసాన సమేత సుబ్రహ్మణ్య స్వామి. వల్లి ఎవరు? దేవసాన ఎవరు? వల్లి అనేది మామూలుగా సహజంగా ట్రైబల్ వెనుకబడిన వర్గాలు అంటారు చూడండి. అటువంటిది ఆవిడేమో దేవతా కన్య. ఎవరు? దేవయాని. ఈ ట్రైబల్స్ లోంచి వల్లీదేవి ట్రైబల్స్ లోంచి వచ్చి శివుడి సుబ్రహ్మణ్య స్వామిని వరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇవిడు వల్లి. ఎవరు ఇవిడు? వల్లి. ఆవిడ దేవయాని. ఈవిడేమో సామాన్య కుటుంబంలో జీవుడు వచ్చింది, ఆవిడ దేవతలలోంచి ఆవిడొచ్చింది. మీకు అర్థమవుతుందో? ఈ వల్లి ఎవరు? దేవయాని అంటే వల్లి అంటే ఇప్పుడు మీకు ఏదైనా పని చెయ్యాలనుకోండి, మీకు అర్థమవుతుంది, ఏదైనా పని, ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటున్నారు అనుకోండి, మీకు ఏదైనా పని చెయ్యాలంటే ముందు ఎవరెవరి సంకల్పం రావాలి. ఆ పని చేయాలంటే ఇప్పుడు మీరు అందరూ అత్తిలు వచ్చారు, అత్తిలు వెళ్ళాలనే సంకల్పం రాకుండా ఇక్కడ రాలేదు కదా, రాలేదు. ఆ సంకల్పంలో వండింది ఆ సంకల్పమే వండింది. తర్వాత సంకల్పం వచ్చింది, ఆ సంకల్పాన్ని నెరవేర్చాలి. ఊరికి సంకల్పం వస్తే, ఇప్పుడు సంకల్పం వచ్చిందనుకోండి, ఆ పని నెరవేరదనుకోండి, ఐదో నెలలో ఆరో నెలలో గర్భిణి వచ్చి ఆ గర్భిణి పోతే ఎలా ఉంటుందో సంకల్పం, మన సంకల్పం నెరవేరకపోయినా అలాగా ఉంటుంది. ఒక తల్లి ఐదో నెల ఆరో నెలల దాకా మోసిందనుకోండి, తర్వాత ఈ గర్భం పోయిందనుకోండి, గర్భం పోయిందనుకోండి, ఇంకా గర్భం ప్రయోజనం లేదు కదా. అలాగే నీకు ఏదైనా సంకల్పం వచ్చిందంటే అది నెరవేరాలి, అది నెరవే ఆ పని పూర్తవ్వాలి. అంటే ఆ పని పూర్తవుడు మధ్యలో గర్భం పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు పని నీకు సంకల్పం వచ్చింది, నువ్వు మంచి పని చేయాలనుకున్నావు, మంచి పని చేయాలని సంకల్పం వచ్చిన తర్వాత ఆత్మహత్య పని పూర్తవ్వాలి. దానికి క్రియాశక్తి ఉండాలండి. నీకేముండాలి? ఎఫిషియన్సీ, నాట్ అ ప్రొఫిషియన్సీ, ఐ ఎఫిషియన్సీ. ఆ పని చేసే శక్తి ఉండాలి. సంకల్పాన్ని ఏమో వల్లి ఇస్తుంది, ఆ పని చేసే శక్తిని దేవయాని ఇస్తుంది. ఇది వల్లి సంకల్ప బలం. అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి సంకల్ప బలం, ఒకటి సంకల్ప శక్తి, రెండు క్రియాశక్తి. అంటే ఈ వల్లి దేవయాని ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి. మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడు నా గుడి దగ్గరినప్పుడు ఒక సుబ్రహ్మణ్య స్వామినే మొక్కు, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుని వల్లీ దేవయానులకి కుంకుమ పూజ చేయించాలి. మీకేమైనా కోరికలు ఉంటే, మీకేమైనా కోరికలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలు కూడా అభిషేకం చేయించి తర్వాత వల్లీకి వాళ్ళిద్దరిని విడిచిపెట్టకూడదు. వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి శక్తులు. వాళ్ళు వల్లీ దేవికి దేవయానికి కుంకుమ పూజ చేయించాలి. మీ కోరిక ఊరికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, వాడి శక్తులు ఇవి. వల్లీదేవి దేవయాని వాడి శక్తులు. వీడు ఏమి శక్తి? సంకల్ప శక్తి. ఎవరు? వల్లీదేవి. దేవయాని ఎవరు? దేవయాని ఎవరు? క్రియాశక్తి. అంటే ఈ పని నెరవేర్చగలటువంటి శక్తి. ఈ రెండు శక్తుల్ని సుబ్రహ్మణ్య స్వామికి ఈ రెండు శక్తులు ఉన్నాయి. ఈ రెండు శక్తుల్ని రెండు భార్యల కింద చూపించాలి. మీకు అర్థమవుతుందా? ఈ దేవయాని పెళ్లి మధుర దగ్గర ఉంది. మధురకు 6 మైళ్ళ దూరం. మధురైన వాళ్ళందరూ దేవయాని పెళ్లి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది, పెద్ద క్షేత్రం. మొత్తం గొప్ప క్షేత్రాలు 6 ఉన్నాయి తమిళనాడు. తమిళనాడులో వాళ్ళకి తమిళ్ళు మురుగ, మురుగ తమిళ్ళు, తమిళ్ళు మురుగ, తమిళ్ మూడు అక్షరాలు, మురుగ మూడు అక్షరాలు. వాళ్ళకి తమిళ్ అంటే వాళ్ళ భాష అంటే ఆ భాష తమిళ్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో మురిగాన్న అంత ఇష్టం. ఏం చేద్దంటే వాళ్ళ ఈ భాష తమిళ భాష కల్పించిన వాడు, సృష్టించిన వాడు సుబ్రహ్మణ్యుడు అంటారు. సంస్కృతి ఎంత సనమయ్యే, సంస్కృత భాష ఎంత సనాతనమైందో తమిళ భాష కూడా అంత సనాతనమే. మరి తెలుగు భాష సరిపోదు తమిళ భాష. సంస్కృత భాష ఎంత సనాతనమైందో తమిళ భాష కూడా అంత సనాతనమైన. ఈ తమిళ భాషకి, ఈ తమిళ భాష కల్పించిన వాడు, ఈ తమిళ భాష క్రియేట్ చేసిన వాడు మురుగుడు. వాళ్ళకి మురుగ అంటే ఇష్టం, తమిళ అంటే ఇష్టం. ఇప్పుడు ఢిల్లీలో ఇద్దరు తెలుగు ఐఏఎస్లు కలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, ఇద్దరు తమిళ ఐఏఎస్లు కలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోరు, తమిళంలో మాట్లాడుకుంటారు. ఆ భాష యొక్క గౌరవం వాళ్ళకి, ఆ భాషాభిమానం. అంటే వాళ్ళు తమిళ్ని విమర్శిస్తే, వాళ్ళు మురుగుని విమర్శిస్తే మనం కొట్టడానికి వచ్చేస్తారు. వాళ్ళకి ఆ మురుగుడు, వాళ్ళకి దేవుడు మురుగుడు. వాళ్ళకి ఏంటి? దేవుడు మనం రామా రామా అని ఎలా అనుకుంటాం? మురుగా 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 అనుకుంటారు. మన రామా కృష్ణ అని ఎలా అనుకుంటాం? వాళ్ళు మురుగా 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 అంటారు, అనుకుంటారు వాళ్ళు ఆ తమిళనాడు. తర్వాత ఇవన్నీ అక్కడ తారకాసుని సంహరించాడు అక్కడ తిరుచందర్. తర్వాత ఎవరైతేనే చర్మ వ్యాధులతో బాధపడతా ఉంటే అది ప్రకృతి గొడవలోకి వస్తున్నాం. మరి ఇది లాంఛనం కోసం చెప్పాలి. ఎవడైనా చర్మ వ్యాధులతో బాగా బాధపడతంటే అది ఇక డాక్టర్లు వైద్యం చేసిన తగ్గకపోతే తిరుచందూరు అడితే చర్మ వ్యాధులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. మెడ్రాస్ నుంచి ట్రైన్ ఉంది తిరుచందూరు, తిరునెల్వేలి జిల్లాలో ఉంది. సముద్రం ఒడ్డు కన్యాకుమారి ఒకటి, తిరుచందూరు ఒకటి, సముద్రం ఒడ్డున ఉన్నాయి. మన మెడ్రాస్ సముద్రం ఒడ్డు ఎలా ఉందో, విశాఖపట్నం సముద్ర ఒడ్డు ఎలా ఉందో, అలాగే ఈ రెండు కూడా ఏ తిరుచందూరు కన్యాకుమారి సముద్రం ఒడ్డు ఉన్నాయి. అంచేది ఎవరైనా చర్మవ్యాధులతో బాధపడేవాళ్ళు తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొస్తే ఆ చర్మవ్యాధులు తగ్గుతాయని భక్తులు నమ్మి పనంతా పూర్తి చేసుకున్నారు. తిరుచందూరు వెళ్ళారు, తారకాసురుడు సంహారం చేశాడు. అక్కడ ఇప్పుడు కూడా తారకాసురుడు ఎక్కడ సంహారం చేశాడు, ఆ వాటర్ డిఫరెంట్గా కనిపిస్తుంది సముద్రంలో వాటర్. తర్వాత స్వామి మలయని కుంభకోణం వాడు చూశాడు. స్వామి మలయని వాడు మామూలు వాడు గురి కాదు, స్వామి కూడా శివుడికి కూడా గురు. ఒకసారి ఒక పెద్ద మనిషి ఓంకార అర్థం సరిగ్గా చెప్పలేకపోతే, నీకు ఓంకార అర్థం తెలియతలేదు, ఓం స్వరూపం తెలియతలేదు, నెలలు జైల్లో పడేస్తారు సుబ్రహ్మణ్యం గారు. ఈ స్వామి మలయలో శివుడు అన్నాడు, ఆ మహాత్ముడు ఆ జైల్లో పడేస్తున్నాడు, వీడు శివుడు అన్నాడు విడిపించన్నాడు. ఓంకార అర్థం చెప్పు, ఇప్పుడు ఇడిపిస్తాను వాడిని ఇడిపిస్తాను నువ్వు చెప్పన్నాడు. అయితే నాకు తెలుసా అని అడుగుతున్నావు, నీకు తెలుసా అన్నాడు. అయితే చెప్పు అన్నాడు. ఎవరు శివుడు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు మామూలుగా చెప్పాము, ఈ పొడి పొడి మాటలు చెప్పకుండా నాకు శిష్యుడిగా ఉండి చెప్తా అన్నాడు. ఇంటికాడ ఇంటికాడ కొడుకు తండ్రి ఇక్కడ కుదరవా బేరాలు అన్నాడు. కొంతమంది ఎమ్మెల్యే ఎలక్షన్లో తండ్రి కొడుకులు పోటీని పెట్టుకుంటారు, అన్నదమ్ములు పోటీలు పెట్టుకున్న వాళ్ళు అన్నారు పార్టీలో. అయ్యి మనం నువ్వు ఫాదర్ అండేసి అన్న ఈ ఇంటికాడ కూడా ఇక్కడ 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 ఆ బేరం కుదరదండి, ఆ డోళ్ల బేరం ఇక్కడ కుదరదు. దాన్ని చెప్పమంటున్నావు, చెప్పడానికి అర్థం లేదు. నువ్వు నాకు శిష్యుడిగా ఉంటే, డిసైపుల్గా ఉంటే చెప్తాను. నువ్వు దేవుణ్ణి అనుకుంటే నేను ఎలా చెప్తాను, నాకు శిష్యుడిగా ఉండి చెప్తాను. అప్పుడు నీకు బుర్రకు నేనే దేవుణ్ణి అనుకుంటాడు, నీకు ఎలా తెలుస్తుంది? నాకు శిష్యుడిగా ఉండి వంగి ఉండు అణిగి ఉండి నేను చెప్తాను. అది నువ్వు దేవుణ్ణి అనుకుంటా అంటే నేనేం చెప్తాను, నీకే అర్థమవుతుంది. సరే నీకు నేను శిష్యునే చెప్పన్నాడు. శివుడు అంతన్నాడు, ఈయన ఎంతున్నాడు బాలుడు. శివుడేమో అంతన్నాడు వెళ్ళినాడు. సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఎప్పుడు చూసినా 18 సంవత్సరంలో నట్టం ఉంటున్నాడు. ఇది పిల్లకాయలు, వీడు కుమారుడు, వాడి తండ్రి, వాడు అంతన్నాడు, వీడు ఎంతున్నాడు చెబుతా అన్నాడు. మరి చెప్పటే అంతంలో ఎక్కడ కొన్నాను, మరి చెప్పటే అలా కూలుతున్నాడు. ఎవరితో గుర్తుంది, నన్ను మోయిరా, నన్ను ఎత్తుకో, నీ చెవుల దగ్గర పెట్టుకో చెబుతాను. నన్ను ఎత్తుకో, ఎత్తుకుంటే నీ చెవులు కనపడదు, నేను చెప్పేది ఓంకార అర్థం అప్పుడు చెబుతానంటే అప్పుడు చెప్పాడు ఓంకార అద్భుతంగా చెప్పాడు. మళ్ళీ ఆ గొడవలో నీకు టైం అయిపోయింది. అంటే పరబ్రహ్మకి శబ్దరూపం ఓంకారం. అలా ఉపాసన మనం ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఇవన్నీ ఇక ఏంటంటే ఇడ్లీ ఓంకారం. మిగతా అది నంచుకోవడానికి మిగతా పేర్లన్నీ కూడా సాంబారు చట్నీ పంపుతారు. ఒత్తిడ్లీ తినలేదు, ఒత్తిడ్లీ తినలేదు. సాంబార్ అన్న కలుపుకుంటాం, పంచదార అన్న కలుపుకుంటాం, లేకపోతే చట్నీ కొబ్బరికాయ చట్నీ ఏదో కలుపుకుంటాం. కానీ ఇడ్లీ ఎవరు, అక్కడ ఓంకారం. అయితే నువ్వు ఓంకారాన్ని మీరు ఉపాసన చేస్తే చాలు, ఒత్తి ఓంకారం ఆ పరబ్రహ్మ స్వరూపం అకారం ఒకారం మకారం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు ఆ పరబ్రహ్మ ఓంకారం అంటే పరబ్రహ్మ శబ్దం. మీ శరీరానికి ఏదో పేరు ఉంది కదా ఎల్లమ్మ పుల్లమ్మని, అలాగే అసలు పరబ్రహ్మకి పరబ్రహ్మ ఓం అని మీరు పిలుస్తున్నారంటే పరబ్రహ్మ యొక్క పేరు అది, అది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక పర చైతన్యం యొక్క పేరు. ఓంకారంతో ఆ చైతన్యాన్ని ఉపాసన చేస్తారు. అయితే ఒక ఓంకారం చేసి మనం తరించడానికి మన రూపబుద్ధికి నామబుద్ధికి అలవాటు పడిపోయాం కాబట్టి ఓంకారాన్ని ఒక్క అక్షరాన్ని ఉపాసన చేయొచ్చు, ఉపాసన చేసి తరించిన వాడు ఉన్నారు, అది చాలు. ఈ ఓంకారం యొక్క వైభవం అంతా కూడా ఒక ఉపనిషత్తులో చెప్తారు. మొత్తం కేవలం ఒక ఓంకారం గురించే చెప్తారు. ఆ ఓంకారంలో మూడు అక్షరాలు ఉన్నాయి, అకారం ఉకారం మకారం. ఈ మూడు అక్షరాలకు కలిపితే ఓంకారం అని ఆ ఓంకార అర్థాన్ని బాగా వివరించాడు వాడు. అప్పుడు శివుడికి గురువు అయ్యాడు. అది స్వామి మల, అది కుంభకోణానికి 6 మైళ్ళు దూరంలో ఉంది. అది పెద్ద క్షేత్రం, సుబ్రహ్మణ్య భక్తులు ఎక్కువ మంది అక్కడ కలిసారు కుంభకోణానికి. ఆ క్షేత్రం పేరే స్వామి మల. అక్కడ కుమారుడి చేత ఉపదేశింపబడ్డాడు. బ్రాటర్స్ అండ్ నాట్ గ్రేట్ ఫాదర్. శివుడికి ఈ సృష్టి పని, స్థితి పని, లయం పని, ఎవడే కర్మ చేస్తున్నాడో కర్మ సాక్షిగా ఉండటం, మళ్ళీ దానికి ఆ కర్మకి అనుబంధం చేయటం, మళ్ళీ ఆ కర్మ వాడికి అనుభవంలోకి వచ్చేలాగా చేయటం, ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అంతా శివుడికి ఉంటుంది. సనత్కుమారుడికి మాత్రం జ్ఞానం అని జ్ఞానం. శివుడి టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, సనత్కుమారుడికి ఆఫీస్ తోటి పనిలో వాడు వాడు సుబ్రహ్మణ్యం. అది వేడి వేడి మెతుకులు తిన ఆఫీసుకి పరిగెత్తాలి శివుడు. వీడికి అడ్మినిస్ట్రేషన్ లేదు, జ్ఞానం అంటే జ్ఞానమే. అది మీరు ఎక్కడ ఏ కోణం నుంచి వాడినాడు జ్ఞానం దగ్గర తీసుకో, ఆవిడ జ్ఞాన గురువు. అక్కడ శివుడికి ఉపదేశించాడు, ఓంకారం గురించి అడిగి శివుడికి గురువు అయ్యాడు. ఆ స్వామి మలై ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏది తిరుచెందూరు పళని తిరుత్తడి భూమి మీదకి ఎక్కడికి వచ్చాడు, పల్లీలో వచ్చాడు. తర్వాత తిరుచెందూరు, తర్వాత ఇంకా ఇంకో క్షేత్రాలు మొత్తం 6 క్షేత్రాలు. సుబ్రహ్మణ్య భక్తులందరూ కూడా తమిళనాడులో ఈ 6 క్షేత్రాలు దర్శనం చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడు ఈ భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చాడో సుబ్రహ్మణ్యుడు, ఏ పని మీద అయితే ఆ మురుగుడు ఈ భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని అంతా పూర్తి వచ్చి ఆ పనంతా పూర్తి అయిపోయి తిరుత్తని వచ్చి ఆ అమ్మాయిని అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అది శాంతి సుబ్రహ్మణ్యం. తిరుత్తని అంటే మీకు మెడ్రాసు దగ్గరగా తిరుపతికి 2 గంటల ప్రయాణం, పెద్దతిరుపతికి 2 గంటల ప్రయాణం, మెడ్రాస్కి ఎంత దూరం, తిరుపతికి ఎంత, తిరుత్తని 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 సుబ్రహ్మణ్యం. వాడు ఏమంటారు, అది మామూలు సుబ్రహ్మణ్యం కాదు, శాంతి సుబ్రహ్మణ్యం. వాడు ఏం సుబ్రహ్మణ్యుడు అంటే అక్కడికి వచ్చేవాడు శాంతిగా ఉండిపోయాడు అంటే కర్మకాండ. అది వచ్చి ఆ శరీరం ఎందుకు వచ్చిందో, ఆ పని అంతా పూర్తి అయిపోయింది, ఆ క్షేత్రాల్లో చేయవలసిన పని అయిపోయింది, ఇక్కడికి వచ్చి ఈ తిరుత్తనిలో ఆ కొండ మీద సెటిల్ అయిపోయాడు. దాన్ని ఏమంటారు, శాంతి సుబ్రహ్మణ్యుడు. మామూలు సుబ్రహ్మణ్యం కాదు ఇక్కడ, శాంతి సుబ్రహ్మణ్యుడు. అక్కడ మిలిటెంట్ సుబ్రహ్మణ్యుడు తిరుచెందుడు, అక్కడ మిలిటెంట్, అక్కడ నక్సల్ అవుతాడు. అక్కడ మిలిటెంట్ సుబ్రహ్మణ్యుడు ఎక్కడ, తిరుచెందుడులో మిలిటెంట్ సుబ్రహ్మణ్యుడు. ఇక్కడ రెస్ట్ తీసుకుని శాంతి సుబ్రహ్మణ్యుడు ఎక్కడ, తిరుత్తడి. తిరుత్తడిలో శాంతి అక్కడ మిలిటెంట్ వాళ్ళు, దేవుడే మిలిటెంట్. అక్కడ తారకాసుని సంహారం చేయడానికి అక్కడ తిరుచెందూరులో. మీరు తమిళనాడులో ఎప్పుడైనా ఈ ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఈ క్షేత్రాలు దర్శనం చేసి వస్తారని చెప్పడం కోసం అని చెప్తే కైనా ధర్మం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రెజెన్స్ లో కూర్చున్నాం. ఈ సుబ్రహ్మణ్య స్వామిని నేను తిరుత్తని ఒకసారి వెళ్ళాను, ఎప్పుడో 15 సంవత్సరాల కిందకి వెళ్ళాను, 15 సంవత్సరాల పూర్వం అవుతుంది. நான் கிடைச்சி மெட்ராஸ் இருந்து மெட்ராஸின் திருத்தணும் இல்லை. மன மெட்ராஸ் இலக்கலுக்கு திருப்பித்தனும் செடி போச்சு 2 கிலோமீட்டர் பிரயாணம், மெட்ராஸ் கூட 2 கிலோமீட்டர் பிரயாணம், திருத்தணும் இல்லை. அப்படி இப்படி காரணேஷன் திருத்தணிலோ கொண்டபாய் கலந்தா அன்னவரம் கொண்ட கంటే கொஞ్చం పెద్దది ఉంటుంది, అందుకంటే పెద్ద ఉంటుంది తిరుత్తని బాగా తిరుపతి పెద్ద కొండ కాదు. కార్లు వెళ్ళిపోతాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు అలా కార్లు లేవు, మెట్లు ఎక్కి వెళ్ళాలి, మెట్ల మీద నడిచి వెళ్ళాలి. సరే సాయంత్రం నేను 5 ఇంటికి వెళ్ళాను. 5 ఇంటికి వెళ్ళి నేను ఏదో పరాగ్గా ఉన్నానో లేదు, పుష్పాలు పెట్టుకోలేదు, పండు పెట్టుకోలేదు, ఏమి పెట్టుకోలేదు, మామూలుగా వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామిని చూసి వచ్చేసి సూర్యుడి నమస్కార ప్రియుడు, శివుడి అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, సుబ్రహ్మణ్యుడి దర్శన ప్రియుడు. శివుడికి అభిషేకం చెయ్యాలి, విష్ణువుకు ముస్తాబు చేయాలి. ఓ బట్టలు వేసేసి బంగారు కిరీటాలు పెట్టారు. విష్ణు ఎవడు? అలంకార ప్రియుడు. శివుడు ఎవడు? అభిషేక్. సూర్యుడికి నమస్కార ప్రియుడు. సూర్యుడు అలా నమస్కారం పొద్దున్న ఉదయం లేచి మనం స్నానం చేసి సూర్యుడికి అలా నమస్కారం పెడితే వాడు ఆరోగ్య ప్రదాత. ఆంజనేయస్వామి విద్యను కూడా సూర్యుడి దగ్గరే నేర్చుకున్నాడు. ఆరోగ్య ప్రదాత, విద్యా ప్రదాత కాబట్టి సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. మీరు సూర్యుని తక్కువ అంతరాయకండి, మన కళ్ళకు కనిపించే దైవం సూర్యుడు అక్కడ. ప్రత్యక్ష దైవం అంటారు సూర్యుడు, ప్రత్యక్ష మన కళ్ళకు కనిపించే దేవుడు ఆయన అక్కడ. సూర్యుడు నమస్కార ప్రియుడు. సుబ్రహ్మణ్యుడు దర్శన ప్రియుడు. సరే వెళ్ళాం, తిరుచెరు వెళ్ళాం, సాయంత్రం అయ్యి పళ్ళు పెట్టుకోలేదు, ఏది పెట్టుకోలేదు, ఏదో నమస్కారం పెట్టుకుని వచ్చేసి మరుసటి రోజున పొద్దున్న సాయంత్రం పడుకునేటప్పుడు నాకు సంకల్పం ఏంటంటే మరుసటి రోజున పొద్దున్నే లేచి ఫస్ట్ బస్సుకు అరుణాచలం వెళ్ళిపోవాలి. రాత్రి అక్కడ తిరుత్తణిని నిద్రపోయారు మా, కానీ రాత్రి పడుకునేప్పుడు సంకల్పం ఏంటంటే ఆ ఫస్ట్ బస్సు ఆయన ఇంటికి తెలుసుకుని వచ్చాను బస్ స్టాండ్లో తిరువన్నమల ఫస్ట్. రాత్రి నిద్రపోయే ముందు రేపు ఫస్ట్ బస్సుకి వెళ్ళిపోవాలి టైంకి తిరువన్నమల తిరుత్తణి. ఆ రాత్రి పెద్ద సర్పం వచ్చింది కళ్ళలో. ఆ సర్పం ఎంత పొడుగుందంటే కొన్ని పొరలాంగడి పొడుగు ఉంటుంది, ముఖం కల్పిస్తాం తెర కనపడతారు. ఆ సర్పం ఎంత పొడుగుందంటే ఇంత లా ఉంది, ముఖం కనిపిస్తాం తెర కనపడతారు, అంటే అన్ని పొరలాంగడి పొడుగు. రేపు నువ్వు ఏం చేస్తావు పొద్దున్న లేచి అన్నాడు. అన్నాడు ఇరవై నమలు వెళ్ళిపోతున్నాడు, నోరు మాట్లాడతాను. కానీ అంత పెద్ద సర్పాన్ని చూస్తుంటే సుబ్రహ్మణ్యుడు అనుగ్రహం భయం అవుతుంది. తర్వాత పాము చూస్తే మనకు భయం వస్తుంది, కానీ భయం అవుతుండదు. రేపు పొద్దున్న ఏం చేస్తామని అడిగాడు. పామే సర్పం, సర్పరూపంలో ఉన్నాడు, శక్తి స్వరూపుడు. అడిగాడు, మన ఎన్నెముకు కూడా పాము ఎలా నడిచేలా పాకి ఎలా వెళ్తా ఉంటుందో మన ఎముకు కూడా, మన ఎన్నెముకు కూడా అలాగే ఉంటుంది. అంటే మనకున్న శక్తి అంతా మూలాధారంలో ఉంటుందని ఆ శక్తికి ఆ శక్తి మేల్కొన్నప్పుడు ఇది సహస్రాలలోకి వస్తుంది. ఆ సహస్రాలలోకి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం కలదు, శక్తి స్వరూపుడు, వేదాయుధుడు, మయూర వాహనుడు. అందుచేత ఏదైనా అడుగుతా పొద్దున్న ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తా అంటే తిరుగు వెళ్ళిపోతున్నానని చెప్తాడు. మరి నా మాట ఏంటన్నాడు, నా మాట ఏంటి తిరుగునమ్మల వెళ్ళిపోతానంటున్నాడు, నా మాట ఏంటి, నాకేమో వచ్చేవి రావటం పండుగ లేదు, పుష్పం లేదు, అష్టోత్తరం లేదు, ఏమి లేదు, సుబ్రహ్మణ్య మురిగా మురిగి ఏమో అనలేదు, చూసి వెళ్ళిపోతున్నావు, రేపు పొద్దున్న అలా వెళ్తాం లేదు ఏమి లేదని నన్ను అడగలేదు, డిక్లేర్ చేసి పడేసి రాసేసుకో అన్నాడు. ఇంకా నా సలహా అడగలేదు, పొద్దున్న వెళ్ళిపోతాడు కదా, డిక్టేట్ చేసి అడగలేదు. నీ ఒపీనియన్ ఏంటి ఇటువంటి అడగలేదు, డిక్టేట్ చేసి ఏమనంటే రేపు పొద్దున్న స్నానం చేయకుండా అక్కడ సిద్ధం అవుకో, స్నానం చేశా, కాఫీ తీసాడు పొద్దున్న, కాఫీ అలవాటు, కాఫీ తాగొద్దన్నాడు. నేను కాఫీ తాగుతున్నాను ఆయనకి తెలుసు. వాడు అంతర్యాము, వాడు పొద్దున కాఫీ తాగొద్దు, స్నానం చెయ్యి, స్నానం చేసి పుష్పాలు ఏదో పుష్పాలు పళ్ళు వేసి తీసుకురా, నాకు అర్పించి నువ్వు వెళతానంటున్నావు కదా, నాకు కొండపైకి తీసుకొచ్చి నాకు అర్పించి అప్పుడు వెళ్ళి తిరుగుతాను. అంటే ఈ గొడవలన్నీ మనం అనుగ్రహించాలి. గురువు ఏం చేస్తాడంటే, ఆడికి భాష్యంగా చెప్పాడు సర్పరూపంలో, కానీ గురువు ఏం, గురువు దగ్గర వైభవం ఎక్కడ ఉందంటే నోటితో చెప్పడం. మన పొరపాట్లు ఎక్కడ ఉన్నాయో, మన బలహీనతలు ఎక్కడ, వాడు అంతర్యాన్ని గురువు అన్నా ఆత్మ అన్నా ఈశ్వరుడు అన్నా ఒక్కటే అంటే ఒక్కటే. భేదం చూసేవాడు నోట్లో మట్టి పడతాడు. బాగా జ్ఞాపకం, గురువన్నా ఆత్మన్నా ఈశ్వరుడన్నా మూడు ఒకటే. ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఇక అంతర్యామిగా ఉంటుంది. అయితే మనకి ఏదైనా తలంపు వచ్చాక తెలుస్తుంది, మనకు ఏ తలంపు రాకముందే లోపల ఏ వాసన ఉందో తెలుస్తుంది. వాడు గురువు ఇంకే వాడు ఆత్మయ్య ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. వాడు గురువు ఏమి చేస్తాడంటే, మీ నోటితో ఏం చెప్పడు, ఇలా ఉండే అలాగుండని ఏం చెప్పడు. మన ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు లేకపోతే కాలేజీలో పాఠాలు చెప్పినట్టు అలా చెప్పడు. వాడు ఆత్మను గురువు, గురువు ఏ రూపంలో ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. వాడు ఆత్మానుభవానికి నీలో ఏ బలహీనతలు, ఏ అలవాట్లు, ఏ అట్రాక్షన్స్, ఏ టెంప్టేషన్స్ ఏం అడ్డొస్తున్నాయో లోపల అంతర్యాముగాను గురువు చూసుకుంటాడు. చూసుకుంటాడు, చూసుకుని నీ బలహీనతలు నీకు తెలియవు. ఈ సహస్రాలలోకి తీసుకొచ్చి ఆ సినిమా ప్రొజెక్టర్లో ఉన్న బొమ్మను తీసుకొచ్చి తెర మీద మనకు ఎలా చూపిస్తారో, ఈ లోపల మన హృదయంలో ఉన్న బలహీనతను తీసుకొచ్చి ఈ సహస్రాలను ఈ బలహీనత నీకు ఉందని చెప్తాడు. అంతే చెట్టు ఊరుకోడు. ఇప్పుడు సర్జన్ ఏం చేస్తాడంటే అక్కడ రోగం ఉందని చెప్పేసి ఊరుకోడు, ఆపరేషన్ చేస్తాడు. మీరు అర్థం, సర్జికల్ కేసు అంటే అదే. అప్పుడు ఏం చేస్తాడు లోపల, అది చూసి ఆ సహస్రాన్ని చూసి ఈ బలహీనత వల్ల నీకు ఆత్మజ్ఞానం రావటం లేదు, నీకు స్వరూపం తెలియటం లేదు, ఫలానా బల నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు నీకు ఎరుక రావటం లేదు అని ఆ బలహీనత లేదో మనకు ఆయన చెప్పకుండా తెలియపరిచి పైగా ఇంకేం చేస్తాడు, ఆ బలహీనతను జయించాలి, ఆ బలహీనతలోంచి బయటపడాలనే బుద్ధి కూడా ఆయన కలగజేస్తాడు. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు, బుద్ధి కూడా ఆ బలహీనతలోంచి బయటపడాలి, ఆ చిరకాల నుంచి ఉన్నటువంటి వాసన యొక్క అలవాటు యొక్క వేగంలోంచి బయటకు రావాలి, బుద్ధిని కలగజేస్తాడు. నీతో చెప్పడం, నీకు లోపలుండి గురువు చేసే పని బయట 1% ఉంటే 99% నీ లోపల ఉంది. వాడు నిజమైన గురువు, ఈజ్ ఎ ట్రూ గురు. వాడు అస్థమైన గురువు. వాడు ఏం గురువు, అస్థమైన. నీ కళ్ళకు కనపడదు, చెవుడికి వినపడదు, మీకు తెలియాలని కూడా అనుకోడు. గురువు మీకు తెలియాలని అనుకోడు, ఎందుకనుకోడు, మీ లోపల ఆత్మగా ఉన్నాడు. అయితే అనుకోవలసిన అవసరం లేదు, అనుకోవలసిన అవసరం లేదు, అనుకోవటం వేరు, అబద్ధం వేరు. అనుకోవటం వేరు, అబద్ధం వేరు. అయితే లోపలుంటే మీకు ఆ బలకీర్తన చూపిస్తాడు. చూపించి ఏం చేస్తాడు, ఆ బలహీనతల్లోంచి మీరు ఎలా విడుదల పొందాలో దాని తాలూకు శక్తిని ఇస్తాడు. శక్తినిచ్చి మార్గం చూపిస్తాడు, ఆ శక్తిని ఆయనే ఇస్తాడు. మనకు ముందు ఆ సంకల్పం కలగజేస్తాడు, ఆ సంకల్పం కలగజేసేది వల్లీదేవి, ఆ సంకల్పాన్ని పురుపులు చేసేది దేవయాని. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు అంటే రెండు శక్తులు. అదే ఇలా అర్థం చేసుకోవాలి మీరు, నీకు అర్థమవుతుంది. రెండు ఎనర్జీస్ అది, నీకు ఆ వాసన రహితం నేను అవ్వాలి, ఈ మనస్సు పెట్టే క్షోభలోంచి బయటపడాలి. ఇది ఒక పెద్ద ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ లో ఉన్నాను, ఈ సంసారం అనేది పెద్ద అడవి, ఈ అడవిలోంచి బయటకు రావాలని నీకు సంకల్పం తీసుకొచ్చేదే వల్లిదే. ఆ సంకల్పానికి శక్తినిచ్చే, సంకల్పాన్ని నెరవేర్చేలా చేసి దేవయాని, దేవయాని. అది ఆ లోపల నీకు ఆ శక్తిని కలగజేస్తాడు. శక్తిని కలిగజేసి ఆ అలవాటు వల్ల, ఆ బలహీనత వల్ల వచ్చిన నష్టాలు ఏంటో నీకు ఎరుగుపరుస్తాడు. నువ్వు ఎడ్యుకేట్ చేస్తాడు, ఎలా చేస్తాడు? బయటికి ఏం తెలియనట్టు ఉంటాడు, పనంతా లోపల చేసుకుంటే వెళ్ళిపోతాడు. ఏమంటే మీరు మాకు ఎంత ఒకవేళ చేసిన ఉపకారం ఇప్పుడైనా తెలుస్తుంది అనుకోండి, మీకు మీరు మాకు ఎంత ఉపకారం చేశారేమో అని అంటేమో నాకేం తెలియదని చెప్తాడు వాడు. ఎక్కువ గురువు వాడు నాకేం తెలియదని చెప్తాడు. ఏం చేద్దాం, మీ గుర్తింపు అక్కర్లేదు. గుర్తింపు వచ్చేవాడికి అహంకారం, ఏది పోగొట్టుకోవాలో దాన్ని పెంచుకోకూడదు. ఏదైనా సరే గుర్తింపులు కోరామో అజ్ఞానం పెరిగిపోతుంది వాళ్ళు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గుర్తింపులు కోరుతూ గుర్తింపులు కోరుతూ లోకవాసంతో ప్రయాణం చేస్తూ ఎంత ముందుకెళ్ళిపోయామో మళ్ళీ అంత ముందుకి మన మనస్సు వెనక్కి లాక్కు వెనక్కి లాక్కుంటుంది. కానీ ఆత్మజ్ఞానం రాదు. మీరు అచ్చిల నుంచి 1000 మైళ్ళు వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ 1000 మైళ్ళు వెనక్కి వస్తేనే మీరు అచ్చిలు వస్తారు. కానీ లేకపోతే రాలేదు. ఆ చైతన్యాన్ని విడిచిపెట్టి ఆత్మను విడిచిపెట్టి ఎంత దూరం వెళితే అంత దూరం వెనక్కి రావాల్సిందే, లేకపోతే చైతన్యం ఐక్యం కాదు. అయితే నీకు ఏ బలహీనతలోనే నీకు చూపిస్తాడు, ఏ బలహీనతలోనే చూపిస్తాడు. చూపించి దాన్ని విడుదల చేయడానికి నేను అందులో వాసనలోంచి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విడుదల చేసే శక్తిని ఇస్తాడు. ఆయన విడుదల చేయటానికి ఒకవేళ విడుదల చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నువ్వు ఆయన ఆ అనుగ్రహం ఇచ్చేటప్పుడు కూడా నువ్వు అది ఆ వాసన అలవాటుని బయటికి కక్కకపోతే సర్జరీ చేసి వదిలేస్తాడు వాడిద్దరు. ఇటు చెప్పినా అడి చెప్పినా నేను ఉద్ధరించే వరకు విడిచిపెట్టాడు. ఈ చుట్టాలే ఉండాలి, చుట్టాలు స్నేహితులు కాదండి. అట్టిదేంటి చుట్టాలండి, శరీరం ఎంత నిజమో మనం చెప్పుకునే మాటలకు అసలు అంత లోపల బయట ఏమిదే మన అజ్ఞానం వాడు అక్కడ ఉంది ఇక్కడ ఉంది పరిగెత్తనం. ఆ దేహాభిమానం ఉంది మనకు, దేహ బుద్ధి ఉంది అని అక్కడికే పోయి లోప అసలు బయట ఏమీ లేదు. కానీ మన కోరికలు ఉన్నాయి కాబట్టి, వాసనలు ఉన్నాయి కాబట్టి బయట ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, అదే మాయ. అది బయట నీకున్న ఆశ, నీకున్న అలవాటును బట్టి బయట ఏదో ఉందనుకుంటున్నావు, నీకున్న కోరికలను బట్టి బయట ఏదో ఉందనుకుంటున్నావు. అది బయట ఏమీ లేదు. నిజమైన నేనికి, అచ్చమైన నేనికి లోపల లేదు, బయట లేదు. బయట లేనిది లోపల లేదు. మనకి లోపల కూడా బయట కూడా, లోపల కూడా బయట కూడా, లోపల కూడా. అంటే ఇది అజ్ఞానానికి గుర్తు, అవిద్య గుర్తు, బంధానికి గుర్తు, మోక్షానికి తల దూరంలో ఉన్నామని అది గుర్తు మనకి. ఆత్మజ్ఞానానికి, ఆత్మవైభవానికి, ఆ స్పందుడికి చాలా దూరంగా ఉన్నటువంటి గుర్తు ఏంటంటే లోపల బయట, లోపల బయట. ఇది దొంగనేని చెబుతుంది కానీ లోపల బయట అని అచ్చమైన నేనికి లోపల లేదు, బయట లేదు. ఉన్నదిగా లోపల ఉంది, లోపల లేదు, బయట లేదు. ఈ దొంగనేని దేహాన్ని చుట్టుకుంటుంది. దేహాన్నే నేనంటుంది, మనస్సునే నేనంటుంది, తెలివిని నేనంటుంది, బుద్ధిని నేనంటుంది. ఇవన్నీ నువ్వు కాదు, నువ్వు కాని దాంతో నీకు జత కూర్చి ఎక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, లోపల ఉన్నాను, బయట ఉన్నాను. ఈ దొంగ దేని చేసే చేస్తలు కానీ అసమైన నేనికి లోపల లేదు, బయట లేదు. లోపల ఈ లోపల నేను లోపల ఉన్నాను, నా బయట ప్రపంచం ఉంది. వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, కైలాసంలో ఈ కైలాసంలో శివుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా దొంగ నేను ఎంత నిజమో ఇవన్నీ అంతే నిజం. కానీ అర్థమైన నేనికి గొడవ అక్కర్లేదు. బాడీ లెస్ మైండ్ లెస్ గొడవల్లో లెస్ గాడ్ లెస్. నీకు జ్ఞానం రాదనుకోకండి. ఒక్క దేవతా పురుషుడు అనుగ్రహం ఉంటే దేవతలు చాలా మంది ఉన్నారు మనకి. ఆ జ్ఞానం రావటానికి, శాంతి స్థానాన్ని పొందటానికి, సుఖస్వరూపం పొందటానికి ఒక్క దేవతా పురుషుడు అనుగ్రహం సరిపోతుంది. ఒక్క దేవతా పురుషుడు, 100 దేవతల అనుగ్రహం మనకు అక్కర్లేదు. ఒక్క దేవతా పురుషుడు అనుగ్రహం సరిపోతుంది. అది భగవాన్ చెప్పారు కదా, వన్ వరల్డ్ ఈజ్ ఎనఫ్. one look is enough, one touch is enough. One word is enough, one touch is enough, one look is enough. Manashavanatralu, Jnanyatralu. Yes, Jnanyatralu. Yes, Jnanyatralu, Manashavanatralu kali. Yakolomi vare kohavulaku chostadu. Yakar chostadu? Manishki, ulike, mandri, acharmane chostadu nanatralu. Jnanyatralu alakkal, ni vare yaka mojilla kedi chostadu. Akkal yevundu chostadu. అక్కడ మీకు ఎరుక ఎందుకు రావటం లేదు? దైవం తాలూకు జ్ఞానం తాలూకు ఎరుక ఎందుకు రావటం లేదు? చూసి అక్కడ ఉన్న దష్టుని కిరుకుచాడు, కిరికి నీ బుద్ధికి చూపించి బయటికి లాగుతాడు. వాడు నిజమైన గురువు, వాడు అర్థమైన గురువు. ఇలా చేయండి, అలా చేయండి, అలా కూర్చోండి, ఇలా కూర్చోండి అని అర్థమైన గురువు చెప్పడు. అంతే బయట నోడు చెడు చెప్పకుండా, నోటిని కంపు చేసుకోకుండా లోపల ఉండే చేసుకుపోతాడు. ఇట్ ఇస్ ఎ ట్రూ వై, ఇట్ ఇస్ ఎ లాయల్ వై, ఇట్ ఇస్ ఎ కింగ్ల గారు. విశ్వ వచ్చినాడు గారు, మనం ఏమంటాం? నిజమైన నేను అంటాం. ట్రూ అంటే నిజం అంటే నిజమైన నేను పరమాత్మ. ఇప్పుడు మనం చెప్పి నేను దేహానికే పరిమితం ఏమంటుందంటే, బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది చెప్పింది కూడా ఈ దొంగ లేదు. కానీ మనం ఆ ట్రూ అయిన ఏమంటామంటే నిజమే. దాన్ని విశ్వనాథ్ గారు తెలుగుడు అనువాదం చేసినప్పుడు నిజమైన నేను లేదు, అస్తమైన నేను, అంటూ 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 సొంటూ లేడు నేను, అస్తమైన నేను. అంటే దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన, ఇంకో వాసన, ఇంకో వాసన, శుభ వాసనలు, అశుభ వాసనలతో సంబంధం, శుభ వాసన కూడా అక్కడ ఉండవు. శుభ వాసనలు, అశుభ వాసనలతో సంబంధం లేకుండా స్వచ్ఛమగా ఉంది నేను, అస్తమైన నేనని తెలుగు భాషలో అనువాదం చేశారు విశ్వనాథ్ సత్యాన్ని గారు. మన సబ్జెక్టులోకి వద్దాం. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు తిరుత్తిని తీసుకొచ్చి చూశాం. తిరుచిని వచ్చి సెటిల్ అయ్యాడు. రాముడు యుద్ధాలు చేసి యుద్ధాలు చేసి అయోధ్యలో వచ్చాడు. చివరికి ఈయన ఎక్కడికి వచ్చాడు? తిరుత్తిని. ఆ తిరుత్తిని ఏమంటారు? శాంతి సుబ్రహ్మణ్యం. ఏం సుబ్రహ్మణ్యం? శాంతి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెక్నిక్ ఎలా ఉంటుందో రమణ మహర్షి గారి టెక్నిక్ కూడా సబ్జెక్ట్ కాదు. మీరు ఎక్కడ వేలు పెట్టండి, ఆత్మ దగ్గర చైతన్యాల దగ్గర తీసుకొచ్చేస్తాడు. అంటే సుబ్రహ్మణ్యుడికి రమణుడికి శరీరం తేడా చెప్పింది, లోపల పిండిలు తేడా, బయట బట్టలు తేడా. సుబ్రహ్మణ్య స్వామి వేసుకునే బట్టలు వేరు, రమణ మహర్షి గారు వేసుకునే బట్టలు తేడా. కానీ లోపల ఉన్న పదార్థం ఒకటి, బట్టలు తేడా, రంగులు తేడా, అంతకంటే. ఒక భక్తుడు అన్నాడు, ఇందాక ఎవరో పద్యం రాశారు చూడండి, అలాగే రమణ మహర్షి మీద ఒకరు పద్యం రాశారు, తమిళంలో పద్యం రాసుకొచ్చారు. నువ్వు ఒక్కడమే భూమి మీదకి వచ్చేసావు, నువ్వొక్కడికే, నువ్వొక్కడమే భూమి మీదకి వచ్చేసావు. వల్లు నీకు కూడా వల్లీ దేవి లేదు, దేవయాన లేదు, మయూరం లేదు, నెమిలి లేదు, వాహనం వాళ్ళు వాళ్ళు వేలు వేలు. వాళ్ళ ఆయుధం పేరేం పేరు? వేల్ వేల్. కృష్ణుడి ఆయుధం చక్రం. కృష్ణుడి ఆయుధం పేరేంటి? చక్రం. వీడు వీడి ఆయుధం వేల ఆయుధ. వేల ఆయుధ అంటే శుభ్రం. వేలు వేలు. వేలు లేకుండా వచ్చేసావు, నెమలు లేకుండా వచ్చేసావు, వేలు లేక వేలు లేకుండా వచ్చేసావు, వల్లీదేవి లేకుండా వచ్చేసావు, దేవసాయం లేకుండా వచ్చేసావు. మేము గుర్తుపడతామే ఉన్న ఉద్దేశం మీద ఈ లేకుండా వచ్చేసావు, అయినా నువ్వు మాకు దొరికేశావు, నువ్వు సుబ్రహ్మణ్యం అంశ అన్నాడు ఒక భక్తుడు. మేము గుర్తుపడతామని గుర్తి లేకుండా నువ్వు అక్కడే సిద్ధం అయ్యావు, నెమలు లేకుండా వేలు లేకుండా అయినా మాకు దొరికేశావు, ఎవడో తెలుస్తాను. సబ్జెక్ట్ టీచింగ్ లో ఎత్తిగడ్డ ఓడిపోయింది అక్కడ. సుబ్రహ్మణ్యం దొరికేస్తా ఉంటాడు ఆ ప్రజెంటేషన్. నీకు సరిగ్గా చాంద్రోగ్య ఉపనిషత్తులో సనత్ కుమారుడు ఎలా, సనత్ కుమారుడు ఎలా టీచ్ చేశాడో ఆ ఎత్తిగడతో ఇక్కడ టీచ్ చేస్తాడు. టీచింగ్ని బట్టి దొరికేస్తున్నావు, బయట గుర్తులు లేకుండా వచ్చావు, మాకు దొరకకూడదు అనుకుంటున్నావు. నీ టీచింగ్ని బట్టి నిన్ను పట్టేస్తున్నావు. సరే, సుబ్రహ్మణ్యుడి గురించి ఇంకా చెప్పొచ్చు, మీకు సబ్జెక్ట్ ప్రధానం. ఇక్కడ ఒకసారి హైదరాబాద్ కలెక్టర్ హైదరాబాద్ కి 50 మైళ్ళ దూరంలో మీటింగ్ పెట్టారు, పెద్ద మీటింగ్. అదేదో కాలేజీ మీటింగ్ లేదో, సాయంత్రం 6 పెద్ద లైట్లు వేశారు, అన్ని 6 మీటింగ్ పెట్టారు. దానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ని తీసుకొచ్చి పేషెంట్ కింద పెట్టారు. ఆయన పేరు సుబ్బరమణ్యం, కలెక్టర్ గారి పేరు సుబ్బరమణ్యం. కలెక్టర్ గారు నన్నే ముందు మాట్లాడమన్నారు. మాట్లాడిన తర్వాత నువ్వు 1 మాట్లాడాక ఏమన్నారంటే, మధ్యలో సుబ్బరమణ్యం పేరు చెప్పి మన పక్కన కూర్చున్న కలెక్టర్ గారి పేరు కూడా సుబ్బరమణ్యం అన్నాడు. అంటే అది వెంటనే లేచి అన్నారు, నాన్నగారు నేను సుబ్రహ్మణ్యం, సుబ్బరమణ్యం. సుబ్బరమణ్యుడికి ఉన్న జ్ఞానం నాకు లేదు కానీ పేరు ఉందన్న కరెక్ట్ గారు మాట జ్ఞాపకం వస్తుంది. నాన్నగారు నేను సుబ్రహ్మణ్యం, సుబ్బరమణ్యం అంటున్నారు, సుబ్బరమణ్యం పేరు ఉంది కానీ సుబ్బరమణ్యం దగ్గర ఉన్న ఆత్మజ్ఞానం వైభవం నాకు లేదన్నారు. లేచి వెంటనే చెప్తాను, కృత్రిమంగా మాట్లాడలేదు, పేరుకి సుబ్రహ్మణ్యం అంతే, ఆ జ్ఞానం లేదు, వైభవం లేదు, ఆ కాంతి కూడా నాకు లేదు. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ప్రారంభిస్తాను. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ మురుగా, మనం దేవాలయ ప్రాంగణంలో ఉన్నాం కదా, సుబ్రహ్మణ్య స్వామి వైభవం గురించి ఏదో కొంత ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గురించి చాలా చెప్పుకోవచ్చు. మీరు కొబ్బరి సుబ్రహ్మణ్య స్వామి గురించి రామాయణంలో వాల్మీకి రాశాడు, బాలకాండలో అక్కడ వస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పేరు మీద స్కంద మహాపురం, మొత్తం 18 మహాపురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో పెద్ద పురాణం స్కంద పురాణం. ఆ స్కందుడి పేరు సుబ్రహ్మణ్య స్వామి వచ్చిన పేరు. అది అది ఏం పురాణం? పద్మ పురాణం, విష్ణు పురాణం, శివపురాణం, అన్ని పురాణాల్లోకి పెద్ద పురాణం స్కంద పురాణం. మీకు అర్థం వచ్చింది? స్కందుడి మీద ఒక పురాణం ఉంది. రామాయణంలో బాలకాండలో వస్తాడు ఎవరు? ఈ సుబ్రహ్మణ్యుడు. మీరు ఆ బాలకాండ చదివి సుబ్రహ్మణ్యుడి చరిత్ర అంటున్నాడు, సుబ్రహ్మణ్యుడు చరిత్ర అంటున్నాడు. సరస్వరం వాల్మీకి ఏం చేస్తాడంటే కథ చెప్పేస్తాడు, ఫలితం చెప్పడు. మామూలుగా స్టోరీ చెప్తాడు, వీరిని అనుకుంటే ఏమొస్తుంది, వారిని ఏమనుకుంటే ఏమొస్తుంది చెప్పడు. ఆ మామూలుగా చెప్పిపోతాం అక్కడ. కానీ సుబ్రహ్మణ్యుడు కథ చెప్పి వాల్మీకి రాముడికి ఈయన్ని స్మరించుకుని వాళ్ళకు కోరికలు నెరవేర్చాలని చెప్పారు. ఆ వాల్మీకి అలవా చెప్తే అలవాటు లేదు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మీరు రామాయణ బాలకాండ చదవని తెలుస్తుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చేప్పటికి ఆయన స్మరించుకుని వాళ్ళకి ఏ కోరికలు నెరవేర్చా అని వాల్మీకి చెప్పేశారు. మిగతా దేవతల విషయంలో ఆయన ఊరికే వాళ్ళు వైభవం చెప్పాలి, ఈ చెప్పడు, ఫలితం చెప్పడు, అసలు ఫలితం చెప్పే అలవాటు లేదు అని. కానీ సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చేవాడు బాలకాండలో చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా ముగిస్తాను, సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడి సబ్జెక్టులోకి రాలేదు. ముగిస్తాం, 2 అరుణాచల వచ్చేది. శివుడి యొక్క 3 నాత్రం వచ్చిన రాత్రి సుశరవణ తపాకంలో పరిచి అక్కడి నుంచి రూపం ధరించి వచ్చి 6 దేవతలు పాలిస్తే 6 ముఖాలు ధరించి 6 దేవతలు పాలు తాగాడు కాబట్టి 6 పాలు తాగట ఆయనకు 6 ముఖాలు పెట్టుకున్నాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు. 6 కలిసి పాలు ఇచ్చేవాడు దేవతలు. శరవణ బాబా, శరవణ అనే తటాకంలో ఈ జ్ఞానంలోంచి 3 నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్ని శరవణ శతాకంలో పడిన తర్వాత అది అప్పుడు రూపం ధరించి శరవణ భవ, శరవణ శతాకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి శరవణ భవ. అహం స్కందహ, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నేను స్కందుని, స్కందుడు రూపంలో ఉన్నవాడు నేనే, వాడికి నాకు భేదం చూడకండి. రామ శంకర స్కంద, అంటే స్కందుని కూడా మీరు ఉపాసన చేసుకోండి. జ్ఞానగురు రమణ మహర్షి గారికి అరుణాచలేశ్వరు పట్ల జనక భావం ఉంది. జనక భావం ఉంది అంటే ఫాదర్, ఫాదర్ అనే ఫాదర్ అనే భావం ఉంది. దైవ మనసు నిన్ను జరిగేలాగా అందరూ దేవుడు దేవుడు అని చెప్పుకుంటుంటే నీ దగ్గరికి వచ్చాను. దైవ మనసు నేను జరిగేలాగా నన్ను పూర్ణనాశ మనోస్థితి అరుణాచర అంటే ఏదైతే నేను లేనట్లా నేను నాకు కాకుండా చేశాను. నా అందరికీ ఏది ఇష్టం? నేనంటే ఇష్టం. మీరందరికీ మీ భర్త అంటే ఇష్టం అని మీరు అనుకుంటారని నిజం కాదు. మీలోని నేనే మీకు ఇష్టం. ఆ నేనుకి మీ భర్త అనుకూలంగా ఉంటే ఇష్టం, అనుకూలంగా లేకపోతే మీ భర్త కూడా మీకు శత్రువే. గెట్ అవుట్ అని చెప్తారు. జ్ఞాపకం పెట్టుకుంటాం. మనిషికి అందరికంటే ఏమి ఇష్టం? నేనంటే ఇష్టం. కానీ మీరేమనుకుంటారంటే మా హస్బెండ్ అంటే ఇష్టం అనుకుంటారు. అది అబద్ధం. మీరు అనుకోవటానికైనా అది నిజం కాదు. ప్రతి మనిషికి ఏది ఇష్టం? నేనని ఇష్టం. ఆ నేనికి ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటున్నారో, మీ హస్బెండే కాదు, ఎవరైతే అనుకూలంగా ఉంటున్నారో అది అందరి ఇష్టం. అంటే ఆ దొంగలేని ఎవరైతే గ్లోరిఫై చేస్తున్నారో అదంటే ఇష్టపడతాం. మీ భర్త కంటే కూడా మీకు ఎవరంటే ఇష్టం? నేనంటే ఇష్టం. నేను అంటాం కదా, ఆ తలంపే. నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. సంసారం అంటే రమణ మహర్షి గారు అంటే ఇంట్లో మనుషులు సంసారం కాదు, ఈ రెండు తలంపులే సంసారం. ఇంకా ఈ రెండు తలంపులు ఉన్నంతకాలం శరీరాలు వస్తాయి, శరీరాలు వస్తే కర్మను బట్టి ఆ శరీరం ఏతను అయిస్తామని బుద్ధి కర్మానుసారమని లేదా కుటుంబ సభ్యులు మారుతూ ఉంటారు. ఏదోటి వస్తా ఉంటుంది, మంచి చెడ్డ ఏదోటి ఎదురవుతా ఉంటుంది. కానీ సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, పంచిపోతారు కాదు. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఈ రెండు తలంపులే సంసారం. ఇలా చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. సోది మాటలు ఏమని చెప్పడు, సరిగ్గా సర్దికి చెప్పి వదిలేస్తాం. అంటే మనం అందరం కూడా ఈశ్వరానుగ్రహానికి ప్రయత్నం చేయాలి. ఈశ్వరానుగ్రహానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఏ రోజు ఆ రోజు అకౌంట్లు రాసుకుంటారు. కొంతమంది ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రి చేసేటప్పుడు కూడా అకౌంట్ రాసుకోవడం మానేవాడు కాదు. అకౌంట్ అంటే గవర్నమెంట్ అకౌంట్ కాదు, ఇంట్లోకి వస్తుంది. అది ముఖ్యమంత్రి చేస్తూ ఆయన స్వయంగా రాసుకున్నవాడు చాలా నిద్రపోయి వాడు ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు. కొంతమందికి ఏ రోజు ఆ రోజు అకౌంట్ సాయంత్రం పడుతున్నప్పుడు రాసేసుకుంటారు. అది సంత ఎక్కువ చెప్పినట్టే సంతకే బోర్డు దెబ్బ అయిపోతాం అంటే ఉంటారు అకౌంట్ రాసుకున్నవాడు. మీరు సంత ఎక్కువ చెప్పేస్తారనుకోండి, ఏంటి డబ్బంత సంతకం అవగొట్టేస్తున్నారు ఏంటంటే. ఒక చలం గారి మటుకు అనుభవం, ఏంటి ఎంత తక్కువ సంత చేస్తున్నారండి. బసవరాజు గారు ఏడు సంతకం అంత తిరువనమ్మరాయలు సంతకం వెళితే బసవరాజు గారు ఏడు సంతకం అంటాయంటే ఏడు పాతిక రూపాయలైన సంతకం అంటే ఏంటంటే తక్కువ సంత చేశారనేవాడు. కొంతమంది డబ్బు కాదు జాగ్రత్త వాళ్ళు సంతకి చేస్తే ఇంటికాడ లేడీస్ ఏమంటారంటే ఏంటి సంతకే ఖర్చు పెట్టేస్తున్నారంటే మొత్తం ఆదాయం అంటూ అంటారు. అకౌంట్ రాసుకోబోతే తెలియదు ఎంత అవుతుంది. ఇంకొకటి కూడా అకౌంట్ రాసుకుంటే సంతకం ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు ఎంత అవుతుంది. ఎన్టీ రామారావు గారికి అకౌంట్ అలవాటు. అలాగే ఇప్పుడు ఎందుకు ఎందుకు చేసినాయని మనం కూడా అకౌంట్ రాసుకుందాం. మన అకౌంట్ ఏంటంటే ఈ రోజున మన అకౌంట్ చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారి అకౌంట్ డబ్బు అకౌంట్ అది పైసలు అకౌంట్. మన అకౌంట్ ఏంటో చెప్తున్నాను. మన అకౌంట్ అంటే ఈ రోజున ఉదయం 5 మనం లేచాం మంచం నుంచి, ఇదో రాత్రి 9 నిద్రపోతాం. ఈ రోజున మన డ్యూటీ మనం సరిగ్గా చేశామా లేదా, ఏమైనా బద్దకించామా, టైంకి ఉండామా లేదా, టైంకి జపం చేసుకున్నామా లేదా, టైంకి అన్నం తిన్నామా లేదా, ఈవేళ ఈ రోజున ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైనా బయట ఆకర్షణకు ఏమైనా గురయ్యామా, అనరాని మాటలు ఏమైనా అన్నామా, యూస్లెస్ మాటలు మాట్లాడమా, యూస్ఫుల్ మాటలు మాట్లాడమా. అది రోజు సాయంత్రం పడుకునేటప్పుడు మన పని మనం ఇంట్లో పని మనం సరిగ్గా చేసుకున్నాం లేదా, లేదా పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళు చదువుకునే టైంకి వాళ్ళకి బట్టలు వేసి అన్నం పెట్టి పంపేమో లేదా, ఏమైనా మన ఇంట్లో చేసుకునే పనికి మన డ్యూటీ చేసుకునే టైంకి ఏమైనా బద్దకిస్తున్నావా? బద్దకిస్తుంటే బద్దకించాము, ఈ రోజున బద్దకించకపోతే ఈ రోజున బద్దకించలేదు. బాగానే పని చూసాం, బాగానే పని చేసాం, రాసుకుని అది అకౌంట్ అకౌంట్ అయిపోయిందిగా. అదో అకౌంట్ మన అకౌంట్ రాసుకోండి, మీరు కూడా రాసేసుకోండి సాయంత్రం ఇంటికింద. మన అకౌంట్ ఇంకో అకౌంట్ ఏంటంటే, మనం కేవలం పొట్ట కోసం ఏడు పని చేసుకున్నాం, ఇంట్లో వాళ్ళ కోసమే పని చేసుకున్నాం, ఎవరికైనా ఏదైనా చిన్న ఉపకారం చేశాం, ఎవరికైనా కనీసం అక్కడికి మాట సహాయం చేశాం. లేదు అందరికీ డబ్బులు ఉండవు, డబ్బు సాగితే మాట సహాయం కూడా సాగం. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాము లేదు, ఎవరికైనా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళు కన్నీళ్ళు ఏమైనా మన మన పైకి చెంగి పెట్టి ఏమైనా తుడిచాము. ఎవరైనా కష్టాలు ఉంటే మన పైకి చెంగి పెట్టి ఏమైనా తుడిచాము. లేకపోతే ఈ గ్రామానికి ఏమైనా మనం ఉపయోగపడ్డాం, గ్రామం అంటే అక్కడ సమాజం ఏదైనా ఉపయోగపడ్డా. ఓకే, మన పొట్ట కోసమే మనం సాయం పని చేసుకున్నాం, అది కూడా రాసుకోండి. మన ఇంట్లో పని కూడా రాసుకోండి. ఇంట్లో పనికే బతికించేవాళ్ళు ఇంకా సమాజానికి ఏం చేస్తారు? అది కూడా అకౌంట్ అని రాసేసుకోండి. అయితే మన పని మనం చేసుకున్నాక, మన ధర్మం మనం నిర్వర్తించాక, అంటే మీ ఆయన మంచి మంచి కాకపోయినా ఆ టైంకి భోజనం పెట్టాలి కదా, మరి అది పెట్టేది అది కూడా రాసేసుకోండి. సాయం ద్రోహం ఆడు మంచివాడు కాకపోయినా భోజనం మాండ కదాడు. ఈ మధ్యన అమెరికా నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేస్తున్నారు, మన భక్తులు అమ్మారు. అంటే మా ఆయనకి ఇంకో ఉద్యోగం దొరకలేదు, దొరకకపోయినా పర్లేదు, నా సంపాదన అంతా తినేస్తున్నాడు. మా ఆయనకి ఉద్యోగం దొరకలేదు, దొరకకపోయినా పర్లేదు, నేను పోషించగలను, పోషించడానికి అభ్యంతరం లేదు. అవసరం లేదు, సంతలో పడి అవసరం లేని వస్తువులను తెచ్చి ఇంటికాడ పడేస్తున్నాడు. ఉద్యోగం చేస్తానని మాటం లేదు, ఆ ఉద్యోగం దొరకటం లేదు. ఇలా తయారయ్యాడండి ఆడికి. అప్పుడు ఆడు సంపాదించుకుని తగలేసుకున్నా పర్లేదు, నా సంపాదన అంతా నేను బ్యాంకులు వేసుకున్నా తినేస్తాడు అని చెప్పి. ఆడికి పని లేదు కదంటే మార్కెట్కి వెళ్ళిపోతా రోజు కంచాలు, ఇంట్లో 10 కంచాలు, ఇంకా కంచాలు ఇది మార్కెట్ పడి కంచాలు ఎన్ని కంచాలు అనుకుంటాడు? బీరువాలు సరుకులు, ఆ సరుకులు, ప్యాంట్లు సరుకులు ఏ వేసుకొచ్చాడు? డబ్బాలు ఇంకా జీవుడు కట్టపాత గొల చేసేస్తాడని చెప్తా. సంసారం గురించి అడి బొట్టకే బట్టకి నేను పోషించగలను, ఉద్యోగం పర్లేదు, నా సంపాదన తెలియస్తున్నాడు. తర్వాత ఇంకోటి, ఈ అకౌంట్ రాసేస్తాం మనం. ఇది ఇంటికాడ మన డ్యూటీ మనం చేసి, ఇంటికాడ కొంచెం డ్యూటీ చేయాలి కదా. మీ ఆయనకు కొన్ని సాపాటు పడాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమంటే ఆ ఇంటికాడ డ్యూటీలు చేశారు, ఇంటికాడ డ్యూటీ రాసేసుకుంటాం. తర్వాత ఎక్కడ ఏంటంటే, సమాజానికి మనం ఏమైనా ఉపయోగపడ్డాం అంటే సమాజానికి డబ్బు రూపంలో అక్కర్లేదు, ఎవరికైనా మాట సహాయం చేశాం, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళని వెళ్ళి పలకరించాం, మన ప్రైవేట్ చెంగి పెట్టి కన్నీ లేవన పిలిచాం. అది రెండు అకౌంట్ సమాజానికి, రెండు అకౌంట్. తర్వాత మనం సాధన ఏం చేశాం, ఇవాళ మంచి మార్గం తప్పాం, మనం మంచి మార్గం ఏమైనా తప్పాం? మంచి మార్గం కనుక మనం తప్పితే తెలుగు అనవసరమే, డబ్బు అనవసరం. మంచి మార్గం కనుక మనం తప్పితే తెలివి వృధా అయిపోతుంది, డబ్బు వృధా అయిపోతుంది. గంగల పోసినట్టు తెలివి డబ్బు కూడా గంగల పోసినట్టు. ఏడా మన బుద్ధి నిదానంగా ఉందా, ఏదైనా ఎక్కడికైనా ఏదైనా ఆకర్షణకు గురైందా? అదే తర్వాత మనం సరే మన పొట్టకు ఏదో పని చేసుకున్నాం, ఇంకెవరికో ఏది సహాయం చేసి వచ్చాం, చేస్తే రాసుకోండి. రోజు చేయక్కల చేస్తే చేసిన రోజు రాసుకోండి, అది వేళ ఎవరు నేను ఎవరికి ఉపయోగపడలేదని రాసుకోండి, అది అకౌంట్. ఇంకోటి ఏంటి, మన పొట్ట ప్రీతికి మనం చేసుకున్నాం కదా, ఈస్టోడి ప్రీతి అర్థం ఎవరన్నా చేస్తాం? అంటే ఈశ్వరుడు సంతోషించే పని ఏదన్నా మనం చేశాము ఈరోజు. మరి అహంకారం సంతృప్తి పట్టడం కాదు, ఈశ్వరుడికి దయ కలిగితే, మన అజ్ఞానం పోతుంది. ఆయన దయ కలగాలి. భగవంతుడి దయకి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఈశ్వరుడు దయ సంపాదించడానికి మనకున్న బుద్ధిని కానీ, మనకున్న మనస్సును కానీ, మన దేహాన్ని కానీ ఎక్కడైనా ఉపయోగించాం. ఈ అకౌంట్ అన్ని రోజు సాయంత్రం పడుకునేప్పుడు రాసేసుకోండి. డబ్బు ఉంది అక్కడ ఈ అకౌంట్ రాసుకుంటాను. ఎన్టీ రామారావు గారు డబ్బు ఉంది కాబట్టి డబ్బు రాసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పి అకౌంట్ రాసుకోవడానికి డబ్బు ఉంది అక్కర్లేదు. తర్వాత అపచారం ఏడ ఎవరికైనా చేశాను అంటే మనకు కావాలని అపకారం, కోపం మీద కానీ ద్వేషం మీద కానీ, మనకి ఎవరి మీద కోపం వస్తే ఒకసారి వాళ్ళకి అపకారం చేయాలనిపిస్తుంది. మనకు కోపం మీద కానీ, ద్వేషం వల్ల కానీ, కక్ష వల్ల కానీ ఏడ ఎవరికైనా అపకారం చేశాను, అపకారం చేస్తే వాళ్ళకి ఇలా అపకారం చేశాం రాసుకోండి. అలా రాసుకుంటే రెండో రోజున గౌకుల్ని తొందరపడి ఎవరికి అపకారం చేయాలి. మీరు సాయంత్రం ఇవన్నీ రాసేసుకుని నిద్రపోండి. అవి అకౌంట్కి వస్తారు కూడా అకౌంట్ సాయంత్రం రాసేస్తా ఉంటారు. మన గుమస్తారు ఎక్కడున్నారో మనం రాసేసుకోవాలి. ఏడాది ఈశ్వరుడు దయ సంపాదించడానికి ఏదైనా ఒక మాట మాట్లాడడం, ఒక పని చేశాం, లేకపోతే ఒక మనిషిలో ఉన్న వాడు ఎటువంటి వాడైనా వాడు హృదయంలో ఈశ్వరుని దర్శించు, ఈశ్వరుణ్ణి దర్శించి ఈశ్వరుని దర్శించాము. తర్వాత ఈవేళ మనకు శత్రుత్వాలు మిత్రత్వాలు లేకుండా ఉండగలిగాము. శత్రుత్వాలు కృష్ణుడు అన్నాడు గీతలో, ఎక్కువ అతిగా ఎక్కడ స్నేహాలు చేయొద్దన్నాడు. అతి సర్వత్ర వద్దు, అతిగా స్నేహాలు ఎక్కడా చేయొద్దన్నాడు. తగ్గు మాత్రం ఘోరచ్చమి స్నేహాలు కూడా ఘోరచ్చమీలుగా ఉండాలి. చేతులు కాయపడిగా ఉండకూడదు. ఘోరచ్చ ఈక్వారం వాటర్ అంటే అతిగా స్నేహం చేస్తే మన టైం వాడు పాడు చేస్తారు, ఆ టైం మనం పాడు చేస్తారు. మీకు అర్థం అవుతుందా? అదే తర్వాత నిజంగా మీకు స్నేహితులు అయితే ఏం చేయాలంటే, వాళ్ళు నిజమైన స్నేహం, వాళ్ళు నా 10 మంది మీకు ఎవరి మీద స్నేహం ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా పొరపాట్లు ఉన్నానికి ఎప్పుడు 10 మందిని విమర్శించకూడదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఉండి మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి వాళ్ళు ఏదన్నా వినపోయినా చెప్పరండి. అంటే వాళ్ళు వినొచ్చును వినపోవచ్చు, ఇన్నా మీరు విమర్శించకూడదు, సలహా రూపంలో చెప్పాలి. అలా ఎవరికైనా చేస్తాం. మీరు ఏదో అకౌంట్ రాయటం మొదలు పెట్టుకొని నేర్చుకోండి. ఇలా చేసుకుంటే ఎప్పుడైనా పొరపాట్లు చేశామనుకోండి, ఎవరినైనా ద్వేషించామనుకోండి, ద్వేషించి 14 రోజులు ద్వేషించాను. అర్జునుడితో కృష్ణుడు అన్నాడు, నీలోన మిగత గొడవలు అడిగించి నీలోన గొప్ప గుణం ఉంది, దానికి దొంగిపోయానండి. ఇది రాత్రి అనక పగలనక నా కూడా ప్రయాణాలు చేశారు. బంధువే కాదు అర్జున్ పాండవులకినా స్నేహితులే కాదు, బంధువు స్నేహితుడు గురువు దేవుడు కూడా అమ్మకూడదు. బంధువు స్నేహితుడు గురువు దేవుడు అమ్మ. అర్జునుడు కృష్ణుడు శరీరం విడిచిపెట్టినప్పుడు శరీరం విడిచిపెట్టాడని అర్జునుడికి ధర్మరాజుకి వచ్చి అర్జునుడు చెప్పి దేవుడు చచ్చిపోయాడని చెప్పాలి, లేకపోతే అవతార పురుషుడు వెళ్ళిపోయాడని చెప్పాలి, మన అమ్మ చచ్చిపోయిందని. అదేంటండి, కృష్ణుడు చచ్చిపోతే అలా అమ్మ చచ్చిపోవట్లేదు. అవతారం చాలించాడు, కృష్ణుడు చనిపోయాడు, పురుషుడు నిర్వాణం పొందాడు, శరీరాన్ని విడిచిపెట్టాడని చెప్పాలి, మన అమ్మ పోయిందన్నాడు. కనిన జనని కన్నా ఘన దయాదాయక ఇది అని అనుగ్రహం అరుణాచలం. భౌతిక ప్రేమంలో తల్లి ప్రేమ చాలా గొప్పది. అరుణాచలేశ్వరుడు అట్టి తల్లి ప్రేమ కూడా నీ ప్రేమతోడు సమానం కాదు. సూర్యుడి ముందు నక్షత్రాలు ఎలా ఉంటాయో నీ ప్రేమ ఉంది, తల్లి ప్రేమ కూడా అటు ఉండదు. సూర్యుని చూసి నక్షత్రాలు చూస్తే ఎలా ఉంటాయో అంటే నీ ప్రేమతో తల్లికి ప్రేమ ఉన్నా నీ ప్రేమతో పోల్చుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా కలిన జననికన్నా ఘన దయాదాయక ఇవియాని అనుగ్రహం అరుణాచలం. ఎవరైనా భగవాన్ దగ్గరికి ఏమంటే మా దగ్గర పైసలు లేదు, మీ దగ్గరికి ఏం పండుచారేది ఏమి చేయలేదు, పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు ఒత్తి చేతితో వెళ్ళకూడదని చెప్తారు, మీ దగ్గరికి ఏమి చేయలేదని ఎవరైనా అన్నవాడు భగవాన్ స్కందాశ్రమం ఉండదు అంటే అన్నారు, నాకేది కావాలని మీరు తెచ్చారని వాడు, నాకేది ఆ పండు అని తింటే పోతుంది, నాకేది కావాలో మీరు అది తెచ్చారు, మీకు అందరికీ నేనైనా తలంపు ఉంది కదా, నేను అది కూలగొట్టడానికి వచ్చాను, ఆ నేనైన తలంపు మీరు లేకుండా వచ్చారా, ఉండే వచ్చారు, నాకు అదే కావాలి, దైవ మనసు నేను దరిదేలగా నన్ను పూర్ణశం పూర్ణనాశం మనస్థితి వర్ణనాశరా, నాకు నీ దేవుడు దేవుడని వస్తే నాకు నన్ను కాకుండా చేసేస్తాను, నన్ను నాకే కాకుండా చేస్తావు అంటే ఏదైనా ఆ నేను నేను కాదని ఇరుకుపరిచా అంటే నన్ను నాశనం చేశాడు, దేహగతమైన నేను మనోగతమైన నేను నాశనం చేశాను, నాశనం చేశాను కదండి, ఆ దేహగతమైన నేను మనోగతమైన నేనుని ఈ పరిమితమైన నేను హద్దులతోటి కలిగిన నేనుని ఈ కులాలని మతాలని ప్రాంతాలని విడదీసే నేనుని ఆ మాయనేనని అజ్ఞానేనని అవిద్యనేనని కూలగొట్టావు, దేవుడని నేను నీ దగ్గరికి వస్తే ఇంత పని చేసి హద్దులు లేకుండా చేసేస్తా, పరిమితి లేకుండా హద్దులు లేకుండా లిమిటేషన్స్ లేకుండా చేసేవాడు నా చేస్తారు, అకౌంట్లు ఇంకోటి ఒక అకౌంట్లు కూడా జ్ఞాపకం వస్తున్నాడు, అకౌంట్లు కూడా ఇంకోటి రాసుకోండి, మన ఇంద్రియాలు ఇవాళ ఎలా ఉన్నాయి, దొంగ చూపులు ఏమైనా చూస్తున్నాయి, ఇది కూడా అకౌంట్ రాసుకుని దొంగ చూపులు ఏమైనా నేర్చుకుంటాం కదా, అకౌంట్లు చాలా అకౌంట్ ఇప్పుడు అకౌంట్తో అయిపోతుంది సబ్జెక్ట్ వదిలిచ్చారా కూడా, ఎలా ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నారు, ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, సినిమా చూసి అలవాటు ఉంటే ఇవాళ సినిమా చూసి అలవాటు తలంపు వచ్చిందా, తలంపు వచ్చింది, తలంపు రాలేదు, వచ్చింది అనుకుని తలంపు వచ్చింది నిగ్రహించుకున్నాను, ఒకవేళ నేను నిగ్రహించుకోలేకపోయాను తలంపు వచ్చింది నిగ్రహించుకోలేకపోయింది సినిమాకి వెళ్ళిపోయాను, మీకు అసలు తలంపే రాలేదనుకోండి తలంపు రాలేదని రాసుకోండి, తలంపు వచ్చిన తర్వాత మీరు కంట్రోల్ చేసుకున్నారనుకోండి తలంపు వచ్చింది కంట్రోల్ చేసుకున్నాను రాసుకోండి, ఒకవేళ కంట్రోల్ చేసుకోలేకపోయారనుకోండి లేదా కంట్రోల్ చేసుకోలేకపోయింది సినిమాకి వెళ్ళిపోయానని రాసుకోండి, మనస్సు ఎలా ఉంది, మనస్సు ఎలా ఏదైనా చెడు తలంపులు వచ్చినా దీనికి అంటే శారీరకంగా ఏం చెడ్డ చేయకపోవచ్చు, శారీరకంగా ఏమి చెడ్డ చేయకపోవచ్చు, మనస్సులో కూడా ఏమైనా చెడు తలంపు, మన దేవుడికి శరీరం ముఖ్యం కాదు మనస్సు ముఖ్యం, నీ దేహము ఎక్కడ ఉందన్నది మాట, నీ మనస్సు ఎక్కడ, నీ మెచ్యూరిటీ దేవుడు మెచ్యూరిటీ చూస్తాడు, నీ దేహం అత్తిలో ఉందా అరుణాచలంలో ఉందా లేకపోతే ఇంకో చోట భీమవరంలో ఉందా కాశీలో అది ముఖ్యం కాదు, దేహం శవం ఎక్కడుందా దేవుడికి అక్కర్లేదు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ మనస్సును చూస్తాడు, నీ మనస్సు ఏమైనా ముగ్గుతుంది లేదా అది మెచ్యూరిటీ వచ్చిందా లేదా అవి చూస్తా ఉంటాడు, కొంతమందికి 100 ఏళ్ళు వచ్చినా మెచ్యూరిటీ రాదు, వయసు 100 ఏళ్ళు వచ్చేస్తుంది మెచ్యూరిటీ రాదు, ముగ్గురసరాలు అలాగే ఉంటారు, 100 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు, ముగ్గురాళ్ళు వాళ్ళకున్న అలవాట్లలోంచి బయటకు రారు, వాళ్ళు మాట్లాడే మాటల్లోంచి బయటకు రారు, వాళ్ళ బుద్ధిలో ఏదైనా వంకరలు ఉంటే అసలు కనీసం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, 100 ఏళ్ళు వచ్చినా సరే అలాగే ఉంటారు, వాళ్ళు కనుబొమ్మ మీద వెంట్రుకులు అంటారు, ఈ కనుబొమ్మ మీద వెంట్రుకలకి క్షవరం చేయించుకోక్కర్లేదు, మరి జుట్టుకి క్షవరం చేయించుకోవాలి, కానీ కొంతమంది పుట్టినప్పుడు ఎలా ఉంటారో సాధన ఏముండదు, చచ్చిపోయినప్పుడు కూడా అలాగే ఉంటారు, వాళ్ళు కనుబొమ్మ మీద వెంట్రుకులు అంటారు, మనం పుట్టినప్పుడు ఈ కనుబొమ్మ మీద ఎంట్రుకలు ఎలా ఉంటాయో 100 ఏళ్ళు వచ్చినా అలాగే ఉంటాయి, వాళ్ళకి క్షవరం అక్కర్లేదు మంగళవాడు అక్కర్లేదు, మానసికంగా ఎదిగిదని లేని వాళ్ళని హృదయంలో వికాసం లేని వాళ్ళని ఏమంటారంటే కనుబొమ్మ మీద వెంట్రుకలు లాంటి వాళ్ళు, మనస్సు ఎలా ఉంది, మనస్సు శాంతిగా ఉందా ఈరోజు? ఎక్కడ రాసేసుకోండి. ఈరోజు మనస్సు శాంతిగా ఉందా అశాంతిగా ఉందా? ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినాయా? వాసనలు ఏమైనా అడుగున్నాయి? ఏ వాసనలు వచ్చి మనల్ని బాధ పెట్టిందా? బాధ పెడితే బాధ పెట్టిందని వస్తే కంట్రోల్ చేసుకున్నా, లేకపోతే కంట్రోల్ చేసుకోలేము బరస్తే పేరిపోయామని. పేరిపోతే పేరు పేరిట్టు రాసేసుకోండి. పెట్టేతికే తేలకపోతే తేలలేదని రాసుకోండి. పేరితే పేరిపోయాలి, పెట్టేతికే పేరిపోయిందని రాసేసుకోండి. ఏదో కోపం వచ్చిందో అది నిగ్రహించుకున్నాం, నిగ్రహించుకోలేకపోతే బరస్ట్ బరస్ట్ అయిపోయాం. ఒకసారి బరస్ట్ అయిపోతాం మనం, ఒకసారి నిగ్రహించుకున్నామన్నా ఒకసారి బరస్ట్ అయిపోతాం. అంటే నోటితోటి ఆ నోటికి ఎలా వస్తారో తిట్టేస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుందో? బరస్ట్ అవుతాం, బరస్ట్ అవటం అంటారు. అది పగిలిపోతాడు, నోరు పగిలిపోతున్నాడు. ఇలా ఎక్కడన్నా పగిలిపోయి నోరు ఏమన్నా బరస్ట్ అయిపోయిందా? ప్యాచీ మామూలుగా టైర్కి ప్యాచీ పడినట్టు. ఇవన్నీ అకౌంట్లో రాసుకోండి. ఇక్కడ ఐదింటికి ఇంకో కార్యక్రమం ప్రారంభమవుతుంది, తొందరగా ముగించేస్తాడు. అంటే కృప అనేది, దయ అనేది నీ లోపల ఉంది, అనుగ్రహం కూడా నీ లోపల ఉంది. అనుగ్రహం కూడా నీ లోపల ఉంది, నీకోసం ఎదురు చూస్తుంది, నీకోసం ఎదురు చూస్తుంది. అనుగ్రహం చేతికి నువ్వు ఎప్పుడు జరుగుతావు? నేను లాగేసి తన స్వరూపం ఇవ్వటాను. నీ లోపల ఎదురు చూస్తాను. దేవుడు నీ లోపల ఉన్నాడు, అనుగ్రహం నీ లోపల ఉంది. తన ఒళ్ళోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. తన ఒళ్ళోకి తీసుకోవడం తన చేతికి దొరకటం లేదు కాబట్టి చేతికి దొరకటానికి నిన్ను ప్రిపేర్ చేస్తుంది. అంతర్యాన్ని లోపలే ఉన్నాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు. అది ఇందులో మీకు తెలియదు. ఆ లోపల ఉన్న పరమాత్మని, ఆ లోపల ఉన్న అంతర్యాన్ని, ఆ లోపల ఉన్న బ్రహ్మమని తెలుసుకోవాలి. ఇటు నో తెలుసుకోవాలన్న కాంక్ష వస్తుంది అనుకోండి, అది కూడా మీ తెలివి కాదు, అది కూడా మీ బుద్ధి ప్రయోజనం కాదు, అది కూడా మీ గొప్ప ఏం కాదు. ఆ లోపలన్న చైతన్యం అనుగ్రహం మీకు ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలని బుద్ధి పడుతుంది. కానీ లేకపోతే మీకు ఆ బుద్ధి రాదు పొమ్మన్నాడు బయట. లేకపోతే ఏదో విషయం చెప్తాను వచ్చేస్తాను. మీకు పరమాత్మ చింతన రావటాలదు అనుకోండి, అసలు ఓని విషయ చింతన వచ్చేస్తాను అనుకోండి. ఆ విషయ చింతన ఆపు చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉన్నారు, 400 పెట్టి గుర్రోడ్డు కొనుక్కుని దాన్ని ఇంటర్వ్యూ లెక్కెత్తుకోమన్నారు. విశేషించిన కంటే గొర్రె ఇంటికి లెక్కడికి మీకు కావట్లేదు. 400 పెడితే గొర్రె వస్తుంది. ఈ దైవ చింతన చేయలేకపోతే, ఆత్మచింతన చేయలేకపోతే, విశేషించిన నుంచి మీరు బయటికి రాలేకపోతే గొర్రె ఇంటికి లెక్కెట్టుకోమన్నాడు. 400 పెడితే మంచి గొర్రె వస్తుంది, ఆ కట్టేసి ఇంటికి లెక్కెట్టుకోమన్నాడు. గొర్రెని కట్టేసి విశేషించిన విషంతో సమానం. విషం విషం కాదు, విషం విషం కాదు, విషయ చింతన విషయం. ఏమో మన కాపీ దొరకలేదు కానీ, మన కాపీ దొరకటం లేదు కానీ ఎంటిని తారు. పొద్దున్నే మన కాపీ దొరకారు, కాపీ దొరకలేదని ఎంటిని తారు. అలాగే గౌతమ బుద్ధుడు చెప్పాడు, మీకు గుడ్డి కంపెనీ దొరకకపోతే, గుడ్డి కంపెనీ దొరకలేదని బ్యాడ్ కంపెనీలో చెల్లకో, గుడ్డి కంపెనీ దొరకకపోతే అడవిలో ఏరి ఏ విధంగా అయితే ఒంటరిగా బతుకుతున్నా, నువ్వు కూడా అలా ఒంటరిగా బతుకన్నాడు. కాఫీ తాగలేదు, కాఫీ దొరకలేదని ఎంట్రీని ఎక్కడ తాగుతావు? నీకు గుడ్డి కంపెనీ లేదని బ్యాడ్ కంపెనీలో చేస్తా, బ్యాడ్ కంపెనీలోకి వెళ్ళి పోతే అడవిలో ఏరి ఎలా ఒంటరిగా బతుకుతున్నా, నువ్వు కూడా అలా ఒంటరిగా బతు. అంటే మీరు ఎప్పుడైనా ఆ జ్ఞానాన్ని సంపాదించారు? అది కృష్ణుడు చెప్తాడు, ఈ లోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ జ్ఞానంతో సమానమైంది కానీ జ్ఞానానికంటే మించింది. కానీ జ్ఞానానికంటే ఎక్కువగా నేను ఎవరు పవిత్రం చేయలేరు. జ్ఞానం పవిత్రం, నిన్ను పవిత్రం చేసినట్టుగా ఏది నిన్ను పవిత్రం చేయలేదు. ఆ వైభవం జ్ఞానానికి ఉంది. జ్ఞానం లేకుండా శాంతి లేదు, జ్ఞానం లేకుండా మోక్షము లేదు, జ్ఞానము లేకుండా పరమాత్మ లభ్యము కాదు, జ్ఞానము లేకుండా నిర్వాణ సుఖం లేదు, జ్ఞానము లేకుండా స్వర్గరాజ్యము లేదు. జ్ఞానం అంటే ఇప్పుడు మనకున్నది మిథ్యాజ్ఞానం. అక్కడ జ్ఞానం అంటే సర్వకుమారుడు చెప్పింది సత్య జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు మనకు కూడా ఏదైతే మనకున్న జ్ఞానం మిథ్యాజ్ఞానం అంటారు. మనం చదవటానికి ఇంకోటి తగలబెట్టడానికి మనకు వచ్చే జ్ఞానం మిథ్యాజ్ఞానం, దొంగ జ్ఞానం. అది సత్యజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. యేసుక్రీస్తు చెప్తాడు, యూ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యు. మీరు మీ లోపల ఉన్న సత్యజ్ఞానం మీకు ఎరుకులోకి రాకపోతే, ఆ సత్యం మీకు అనుభవంలోకి రాకపోతే, మీకు ఈ ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా మీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. యూ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. అది మీకు ఎప్పుడైనా జ్ఞాన సముపార్జన పట్ల టు నో టు నో టు నో. జ్ఞానం సంపాదించడానికి డబ్బు అక్కర్లేదు, అది తెలుసుకోవాలనే కాన్సెప్ట్ ఉండాలి. ఆ శ్రవణం చేయాలంటే ఇంట్రెస్ట్ మీ లోపల నుంచి రావాలి. మీకు అర్థమవుతుందో, ఇంట్రెస్ట్ రావాలి. గురువు చూస్తూ ఉంటాడు మీకు ఆ జ్ఞానాన్ని, మీ చేత తాగిస్తాడు మీకు ఆ జ్ఞానాన్ని తాగిస్తాడు. అది చెప్తాడు చెప్తాడు, మీరు వినకపోతే ఒక గురువు ఏం చేస్తాడంటే దోళ్ళకి గొట్టం కొట్టి పోసేస్తాడు, పడగొట్టేసి. అలా మీకు కూడా గురువు పోసేస్తాడు మీరు వినకపోతే, పడగొట్టేసి గొట్టం నోట్లో పెట్టి జ్ఞానాన్ని పోసేస్తాడు. అంటే మీరు ఏమనుకుంటున్నారో అడగ అక్కర్లేదు. వాడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాలని, అక్కడ తీసుకెళ్లే వరకు వేటగాడి జంతువుని ఎలా వెంటాడుతూ ఉంటాడు, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా మీ గురువు మిమ్మల్ని అలా వెంటాడుతూ ఉంటాడు. గురువు కృప బలమేమి? వశిష్ఠుడు రాముడికి బోధిస్తూ అంటాడు, పురుష ప్రయత్నం అవసరమే, పురుషకారం అవసరమే, మేక్ ఎఫర్ట్, నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, నిండు మనస్తుడు చెయ్యి. ఏది ఆత్మజ్ఞాన సముపార్జనకి, సత్యజ్ఞాన సముపార్జనకి నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి. ప్రయత్నాన్ని పురుషకారం అంటారు వేదాంత భాషలో. అది నువ్వు చెయ్యి, అందులో శ్రద్ధక్కర్లేదు. కానీ ఈశ్వరానుగ్రహం తోటి పోల్చుకున్నప్పుడు నీ ప్రయత్నం ఏ పాటిది? ఈశ్వరుని కంపాషన్ తోటి పోల్చుకున్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఈశ్వరుడికి మనకి దూరం 10 అడుగులుంటే మనకు కష్టపడి ఒక అడుగేస్తే 9 అడుగులు వేసి మనం ఎదరు వచ్చి మనల్ని ఒళ్ళోకి తీసుకుంటాడు వాడు ఈశ్వరుడు. మనకు కష్టపడి కష్టపడి చేసేది ఒక్కడిగే, ఆయన ఎన్ని అడుగులు వేసి వస్తాడు? 9 అడుగులు. నీ ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి చేసేది ఒక్కడిగే, ఆయన ఎన్ని అడుగులు వస్తాడు రిసీవ్ చేసుకోవడానికి? 9 అడుగులు. పురుషకారం మంచిదే, కానీ ఈశ్వరానుగ్రహంతో పోల్చినప్పుడు ఏ పాటిది పురుష ప్రయత్నం? ఇక్కడి నుంచి ఏదో చేసి నువ్వు చెయ్యి, వచ్చేది అక్కడి నుంచి రావాలి, ఆ వరద అక్కడి నుంచి రావాలి. ఇక్కడ నువ్వేదో చెయ్యి, ఇక్కడ నువ్వేదో చెయ్యి, కానీ అసలు చేయకుండా ఊరుకోకు, ఏదో చెయ్యి కానీ వరద అక్కడి నుంచి రావాలి, వచ్చేది అక్కడి నుంచి ఎక్కువ. ఆ ఫ్లడ్ అక్కడి నుంచి రావాలి. ఆ జ్ఞానగంగ ఉడిపి ఆ ప్రవాహం అక్కడి నుంచి రావాలి. అలాగని పురుషకారం మానక. నువ్వు చేయగలిగింది, నువ్వు చేయగలిగింది ఏమి మానద్దు, నువ్వు చేయగలిగింది ఏమి మానద్దు, నువ్వు చేయగలిగింది ఏమి మేకప్పట్. అలాగని ప్రయత్నం వల్లే దైవ సాక్షాత్కారం జరుగుతుంది అనుకో. ఆయన దయ రావాలి, ఆయన దయవిస్తే ఆ మహాప్రవాహం, ఆ మహాప్రవాహంలో ఆ గోదావరి నదికి వచ్చిన మహాప్రవాహంలో పెద్ద పెద్ద ఆంబోతులు, దున్నపోతులు, ఏంత టేకు దొంగలు ఎలా కొట్టిపోతాయో, మరి ఆ దేవుని యొక్క వరద వచ్చినప్పుడు, దేవుని అనుగ్రహం అనే వరద వచ్చినప్పుడు నీ బలహీనతలు నువ్వు కాని గొడవల నీ కొట్టుకుపోతా, నీ ప్రయత్నంతో సంబంధపడకుండా అతిథి వరద. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఆంబోతులు కొట్టిపోతే, దున్నపోతులు 100 మంది కలిసి ఎత్తలేని కలపని తాటాకింది కొట్టిపోతా అంటుంది వరదలు. అది దేవుని యొక్క కృప వస్తే మీరు కష్టపడి కష్టపడి సాగు చేసి ఏ బలహీన తిరుగులోంచి అయితే బయటకు రాలేరు, ఆ బలహీనతలోనే వరదలో కొట్టుకుపోతారు. అట్టిదే ఇది. టు నో అంటే జ్ఞాన సంపాదనకి పైసలు అక్కర్లేదు, తెలుసుకోవాలనే ఛాన్స్ ఉంది. ఆ జిజ్ఞాస లోపల నుంచి రావాలి, పైనుంచి పోసేది కాదు. కుంకుడికాయ పోసినట్టు కుంకుడికాయ పులిసి పోసినట్టు పైనుంచి పోసేది కాదు. ఆ జిజ్ఞాస ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి. ఏది వచ్చినా లోపల నుంచే రావాలి. మనం బాగుపడాలనే బుద్ధి వచ్చినా లోపల నుంచే రావాలి. ఏది వచ్చినా మనకి లోపల నుంచే రావాలి. అమృతం లోపల రావాలి. మనం బాగుపడాలనే బుద్ధి అక్కడ బయట నుంచి రాదు, లోపల నుంచే రావాలి. లోపల నుంచే రావాలి. ఏది వచ్చినా జ్ఞానం కూడా లోపల నుంచే రావాలి. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఈ సహస్రాలను ముంచేస్తున్నాం. మాట తెగవదు. ఉన్నదంతా లోపలే ఉంది. అసలు నీకు ఈశ్వర దర్శనం కావాలనే తలంపు కూడా ఈశ్వరుని దగ్గర రాకుండా రాదు. బాగా నేర్చుకోండి. ఈశ్వర సాక్షాత్కారం పొందాలనే తలంపు కాదు నీకు వస్తే, అది కూడా ఈశ్వర అనుగ్రహం రాకుండా. అంటే దీన్ని బట్టి ఏంటి, అంతా ఈశ్వర అనుగ్రహమే. మనం సున్నదని చూడాలి. ఇప్పుడు మీకు ఎవరికైనా 10 రూపాయలు ఉన్నాయనుకోండి, నాకు 10 రూపాయలు పెడతారు. ఇంకోళ్ళకి 100 ఉన్నాయనుకోండి, మాకు 100 రూపాయలు. ఒకరికి ఎకరం పొలం అనుకోండి, నాకు ఎకరం అంటాడు. ఇంకోటి 100 ఎకరం ఉంటే 100. ఇది మీది కాదు, ఈశ్వరుడు చూస్తుంది. ఆయన ఏం చేశాడంటే మీ ప్రారంభాన్ని బట్టి ఆ ఎకరం కేటాయించాడు. కొంతమందికి 100 ఎకరం కేటాయించాడు, కొంతమందికి 50 ఎకరం కేటాయించాడు. మీకు అర్థమవుతుందో? ఆ స్తుతి ఈశ్వరుడిదే. ఆ స్తుతి ఎవరిది? మీది కాదు, నాది కాదు. స్తుతి ఈశ్వరుడిదే. అది మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఆయన సొమ్ముని కేటాయించాడు. అది తెలియక నాది నాది అనుకుంటున్నాడు. అది తెలిస్తే అనుకోరు. స్తుతి ఆయనదే. మీకు ఆయన సొత్తి మీకు కేటాయించాడు అనుకో. సొమ్ముడు మనది కాదు, ఈశ్వరుడు. అది మన తెలివితేటల వల్ల సంపాదించామని మీరు అనుకుంటారు. కానీ మీకంటే తెలియనట్టు మరి ఎందుకు సంపాదించలేదు? ఆ బుద్ధి మీకు రాదు. డాక్టర్లు చదివి నెలకు 5,000 ఆదాయం తగిన వాళ్ళు ఉన్నారు, నెలకు 2 లక్షలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. డాక్టర్ కోర్సులు చదివి MDలు చదివి నెలకు 5,000 రాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెలకు 2 లక్షలు సంపాదించారు. క్వాలిఫికేషన్ సమానం. ఇదంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సొత్తు మంద కాదు, ఈశ్వరుడు. సొత్తు ఎవరిది? ఈశ్వరుడు. అంచేత నువ్వు ఈశ్వరుడు నీకు కొంత సొమ్ము కేటాయించాడు, ఈశ్వరుడు నీకు సొమ్ము కొంత కేటాయించాడు. నీకు ఏదో ఉందనుకోండి, భగవంతుడు కొంత కేటాయించాడు. అది 100 రూపాయలు మీరే తినేస్తున్నారనుకోండి. అది 100 రూపాయలు మీరే తినేస్తున్నారనుకోండి. మీరు దొంగలు అన్నారు. కొంతమంది దొంగలు అన్నాడు, కొంతమంది కూలోళ్ళు అన్నాడు. కూలోళ్ళని ఎవరు అంటే, కొంతమంది మా వంక చూడనంటే వీళ్ళు వంక చూస్తే మనకేం కలిసి వస్తున్నారు అనుకుంటారు. డబ్బులు ఒక్కర్లేదు, మా వంక చూడాలంటే చూడరు, ఏం కలిసి వస్తున్నాడు అని తెలుస్తూ. ఏదో ఇప్పుడు మా వంక చూసి నవ్వండి, మీరు మాకు పైసలు ఇవ్వద్దు, ఏం వద్దు, టీచింగ్ వద్దేమి, కొంచెం నవ్వండి, కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టినంటే వీళ్ళు వంక చూసి స్మైలింగ్ ఫేస్ పెడితే మనకి ఏం కలిసి వస్తుంది అంటారు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి కలిసి రాకపోతే ఏ పని చేయరు, నవ్వరు, మాట్లాడరు. వాళ్ళు కూలోళ్ళు అన్నారు. అంటే కొంతమందికి వాళ్ళకి కలిసి రాకపోతే ఏ పని చేయరు. వాళ్ళు ఏమన్నాడు? కూలోళ్ళు అన్నాడు. ఇప్పుడు పొద్దున్న సాయంత్రం కూలి పని చేసుకుని అది ఇస్తే ఆ కూలి పని ఏదైనా మనం 10 రూపాయలు ఇస్తాడు కూలి పని కాదు చేయరని చెప్పేస్త మనం కూడా అటువంటి కూలేడు అన్నాడు. కానీ ఉన్నదంతా రూపాయలు ఒక పైసు కూడా సమాజానికి ఉపయోగించకుండా రూపాయికి రూపాయి మీరు తినేస్తుంటే వాడు దొంగలు అన్నాడు. స్వచ్చి నాది దొంగలు మీరు అంటే యేసుక్రీస్తు బైబిల్ ఏమన్నాడంటే మీకు 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు తినండి. మీరు బ్యాంకులు వేసుకుంటారో బట్టలు కొనుక్కుంటారో అన్నం తింటారో 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు మీరు తినేయండి. 1 రూపాయి అన్న సమాజానికి ఉపయోగం దాని దశమ భాగం అంటారు. ఏమంటారు దాన్ని అంటే నీ 10 రూపాయలు అంటే 10 రూపాయలు కాదు, నీకు సంవత్సరం 10 లక్షలు ఆదాయం అనుకో, 9 లక్షలు నువ్వు ముట్టుకో, మిగతా 100,000 ముట్టుకోకు పక్కన పెట్టు, నీకు ఎక్కడ ఉపయోగించాలంటే అక్కడ ఉపయోగించు. మిగతా 9 లక్షలు ఆ లక్షం ఏది కాదు, 9 లక్షలు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆ లక్ష మటుకి నువ్వు ఈశ్వర ప్రీత్యర్థం ఈశ్వర కృప సంపాదించడానికి ఉపయోగించుకో. అంటే 1 వంతు భగవంతుడికి కనీసం 9 వంతులైనా నువ్వు అనుభవించు. దశమ భాగం అన్న కనీసం బైబిల్లో చెప్తాడు, నీ దశమ భాగం అంటారు. ఆ దశమ భాగం కూడా నువ్వే తినేస్తాంటే దొంగవాణి. ఇది ఈశ్వరుడు చుట్టైన దశమ భాగం కేటాయించాక అది కూడా నువ్వు తినేస్తే నువ్వు దొంగవాణి. అంటే అనుగ్రహం ఉంది, అనుగ్రహం అది ఉంది. అయితే నువ్వు ఎంతో కొంత పని చేస్తావంటే ఎంతో కొంత అనుగ్రహం అనుగ్రహం మనం భగవంతుడి దగ్గర, భగవంతుడి స్వరూపమే అనుగ్రహం, భగవంతుడి స్వరూపమే దయ, భగవంతుడి యొక్క దయ. ఒకసారి కొంతమంది శిక్షించినట్టు కనిపిస్తారు, మీ ఇంట్లో ఎవరికైనా పిచ్చక్కిందనుకోండి మీరే టాయిలెట్స్ కట్టేస్తారు. మీ ఇంట్లో ఎవరికైనా పెచ్చెక్కితే రోజు పారిపోతున్నారనుకోండి మీరు ఇంటికడే ఆయన తాళ్ళు వేసి కట్టేస్తారు. మీ వాళ్ళు మీ కుటుంబం వాళ్ళు ఎందుకు కట్టేస్తున్నారు? వాడి మైండ్ బాగుపడటం కోసం, రోడ్లు మీద తిరగకుండా ఏదో మందులు ఇవ్వటం కోసం. మీకు అర్థమవుతుంది అని తాళ్ళు చేసి కట్టేస్తున్నారు. ఎందుకు కట్టేస్తున్నారు? వాడి మీద కోపం కాదు, వాడి మెంటల్ హెల్త్ బాగుపడతాను. అలాగే ఈస్టర్డు కూడా కొంతమంది కష్టాలు కల్పిస్తూ ఉంటాడు, ఇష్టం లేక వాడికి బుద్ధి రావటం. పెట్రోళ్ళు మనమే కట్టేస్తాం, మన ఇంట్లో పెట్రోళ్ళు మనమే ఫ్యామిలీస్ కట్టేస్తాం, సమ్మానం కట్టేస్తాం. అలా ఈస్టర్డ్ కూడా ఒకసారి మిమ్మల్ని తలుపుసేది పట్టి నొక్కేస్తాం. అప్పుడు అనిపిస్తుంది మనకు ఒకసారి ఎటు చూసినా ముళ్ళకంప ఏంటది, అంటే అత్తరి ఇంటికాడ ముళ్ళకంప, పుట్టింటికాడ ముళ్ళకంప, ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళదామంటే వాళ్ళ ఇంటికాడ ముళ్ళకంపలు, ఎటు చూసినా ముళ్ళకంపలు అని మనకు అనిపిస్తాం. ఒకసారి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఎటు చూసినా దారి కనపడలేదు, ఎటు చూసినా ముళ్ళకంపలు. ఒకసారి అటువంటి పరిస్థితులు కావాలని పెట్టేసి మీ చేత విషం కట్టిస్తారు, మీ బొడలో ఉన్న విషం కట్టి వాడు మనమేమనుకుంటాం తిట్టిపోయేస్తాం దేవుడు మన మీద ఇష్టం లేదు, లేదా దేవుడి దయ మనకు లేదు. ఆ దేవుడి దయ కలగటానికి ఆ దేవుడి దయ అనేది ఉందని కూడా మీకు తెలియటం లేదు, ఉందని గుర్తింపు కోసం కట్టిస్తాడు నీ చేత విషయం కట్టిస్తాడు వాడు దేవుడు. మీ ఇంట్లో వాళ్ళకి సంఖ్యలు వేస్తారు మీరు అంటే కోపం ఉంది కదా, వాడు కుజిగా పడి ఉంటాను. అది మీ ప్రయత్నం. ఇప్పుడు కూర చాలా బాగుందనుకోండి, చాలా బాగుందా కొన్ని ఆకలి ఉండాలి. కూర చాలా బాగుందనుకోండి కొంత ఆకలి ఉండాలి. అసలు ఆకలి లేకపోతే కూర ఎంత బాగున్నా రుచి తెలియదు, కొంత ఆకలి ఉండాలి. కొంత ఆ కూర ఎంత బాగున్నా కొంచెమైనా ఆకలి ఉండాలి. ఆ దేవుడు సర్వజ్ఞుడైనా, దేవుడు స్వయాస్వరు దయాస్వరూపుడైనా కరుణాస్వరూపుడైనా వాడిని ఆ దేవుడి యొక్క ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, దైవానుభూమి పొందాలి, ఆత్మానుభూమి పొందాలని ఆకలి కొంచెమే నీకు ఉండాలి. ఆకలి లేదనుకోండి ఆ కూర అమృతం కిందన్నా చేదుగా ఉంటుంది. లేదు ఆ కొంచెం ఆకలే, ఆ కొంచెం జిజ్ఞాసే పెట్టుబడి. దీనికి రూపాయలు అక్కర్లేదండి, డబ్బుతో సంబంధం, డబ్బుకి జ్ఞానానికి ఏమి సంబంధం లేదు. మీకున్న జిజ్ఞాస ముముక్షత్వమే పెట్టుకుని. వైష్ణవులు చెప్తారు కొంతమంది మాకు ముక్తి అక్కర్లేదు, భక్తి చాలా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండదు. పైగా అంటారు వాళ్ళు, స్వామి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు నిన్ను కంపల్సరీ నిన్ను బలవంతం చేసి పుచ్చుకోమంటారు. మాకు మోక్షం అక్కర్లేదు, ఇమ్మని అడగం బలవంతం చేయు, నో కంపల్షన్ అంటారు. నీకు ఎప్పుడు ఇవ్వాలంటే ఇవ్వగల, ఇవ్వటం ఇష్టం లేదనుక మాని అలాగే నీ పాదాలు విడిచిపెట్టావు. నువ్వు పొమ్మన్నా నీ పాదాలు పట్టుకుని ఆడాడుతాను. వాడు భక్తుడు. ఒకసారి గాంధీ గారి భార్యకి గాంధీ గారి భార్య 5 ఏళ్ళకి దక్షిణాఫ్రికాలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలో ఉంటే రాత్రి 1 గంటకి ఎందుకు కోపం వచ్చేసిందో గాంధీ గారికి భార్య మీద కోపం వచ్చేసింది. ఆయన ఆత్మీయతను రాసుకుంది. మరి ఎందుకు వచ్చింది, ఏం కష్టపడ్డారు, భార్యాభర్తల దర్శనంలో కొన్ని వస్తాయి, వాళ్ళకి గలవతలు వస్తాయి, ఏంటి అక్కడ మనస్సు, వాళ్ళకి మనస్సు ఉంటుంది, వాళ్ళకి మనస్సు ఉంటుంది కదా, ఎవడు మనస్సు వాళ్ళకు ఉంటుంది, ఎవడు అహంకారం వాళ్ళకు ఉంటుంది, ఎవడు బ్రాకప్ వాళ్ళు, ఎవడు లైఫ్ స్టైల్ వాళ్ళది. భార్య లైఫ్ స్టైల్, భర్త లైఫ్ స్టైల్ వేరు, భర్త వేరు. ఆ లైఫ్ స్టైల్ వచ్చినోడికి కొంతమంది అసలు ఆ భార్య నుండి భర్త పనికిరాడు. ఒక భార్య లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, ఆ పుట్టింటి కానీ వస్తుంది, లేకపోతే బ్రాటప్ ఉంటుంది. నేను భీమవరం రైల్వే స్టేషన్ చూశాను, ఆ భార్య ఎవరికి ఏదో ఇస్తాను, అక్కడ వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఏదో ఇస్తాం, ఏదో ఇస్తాం ఎవరు దగ్గర్స్ కాదు, ఈ భర్తకు డబ్బు ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు. పైకి ఏం తట్టలేడు, పైకి ఏం తిడితే ఊరుకోలేడు, ఈ డబ్బు నాదే నీదని అడుగుతుంది. నీ సంపాదన ఇస్తున్నారు, నా పుట్టిన కానీ ఇచ్చాను, అటువంటి మనిషి వాడు మీరు అలా అనలేక ఊహి మాట రావట్లేదు, తిడితే ఊరుకోలేదు. భీమవరం టౌన్ స్టేషన్లో చూశాను ఈ సమయంలో, అంటే కళ్ళు ఎరబడ్డాడు, అంటే ఇవ్వద్దని ఆవిడకి గెలుస్తాడు, ఇది ఇవ్వటం ఇష్టం లేదు, అంటే కక్కలేకపోతున్నాడు, నిద్రలేకపోతాడు అంటాడు. ఊయేంటి అది ఇచ్చేస్తాను, ఎంత చేస్తే రూపాయి ఇచ్చేదాడు, ఆ రూపాయి ఒకటి వీడికి ఇస్తుంది, ఆవిడ లైఫ్ స్టైల్ లేదు, ఈ లైఫ్ స్టైల్ లేదు, ఊపు లేదు ఏమి లేదు ఇచ్చేస్తుంది. భార్యకి భర్తకి ఉరికే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలా ఉంటారు, కానీ ఎవరు లైఫ్ స్టైల్ ఆడలేదు. వీడు చెప్పలేక అంటున్నాడు, ఒకవేళ ఎందుకు ఇచ్చాడు నీ డబ్బు ఏంటి, నీ సంపాదన డబ్బు, నా పుట్టింది కానీ తెచ్చుకున్నాను అంటున్నానికి ఇదేం చేస్తాడు, పై 10 మందిలో అవమానం, పైన ప్లాట్ఫారం మీద గొడవ అంటాడు. ఊరుకో నోరు పూసుకుంటే ఊవేంటి ఊవేంటి అంటున్నాడు, కళ్ళు ఎరబడిపోతున్నాడు. ఇది మైజర్, ఇది గ్రేట్ మైజర్. ఆ డబ్బు డబ్బులు ఆడి కదా, ఆవిడ డబ్బు ఇస్తాను వీడికెందుకు. అయితే కృష్ణుడు గీతలు ఏమన్నా అంటే, నరకానికి వెళ్ళి గేట్లు 3 అన్నాడు, పెద్ద పెద్ద గేట్లు, జనం గెంటుకు అక్కర్లేదు ఖాళీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. నరకానికి వెళ్ళి గేట్లు ఉన్నాయి 3 అన్నాడు, కామ క్రోధ లోభ, లోభిత్వం కూడా నరకానికి వెళ్ళి గేట్లు, పెద్ద గేటు గెంటుకుని వెళ్ళక్కర్లేదు, ఎన్ని కోట్ల మంది అయినా వెళ్ళిపోవచ్చు నరకానికి, నరకానికి వెళ్ళి పెద్ద గేట్లో లోభిస్తాం. ఇప్పుడు గోటేటి రాఘరాజు గారు చాలా లోభిత్వంగా ఉండేవారు, చాలా లోభిత్వంగా ఉండేవారు. అది ఇప్పుడు నిజంగా లోభిత్వంగా 13 ఏళ్ళు ఎక్కడ ఏమైంది, పోయింది, లోభిత్వంగానే పోయింది, పోయినప్పుడు అలా పోతుంది. ఇప్పుడు ఆ 13 ఏళ్ళు ఎక్కడ నిజంగా లోభిత్వంగా ఉన్నాడు ఆయన, ఏది 13 ఉంటే 13 ఏళ్ళు ఎక్కడ ఉండాలి కదా, పోయింది. అది ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, గాంధీ గారి భార్యకి ఏదో పేజీలు పెట్టుకున్నారు దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా గారు ఏమిటి, వెళ్ళిపో పుట్టింటికి వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపోనే ఆ తలుపులు తీసేసి బయట కూర్చోబెట్టి చేయి లోపల గదిలోకి వచ్చి తలుపులు తీసేసుకున్నారు. ఎవరు, గాంధీ గారు. ఆవిడండి ఈ పుట్టింటికి వెళ్తాడు కాదు, ఇండియా నాకు నా పుట్టిల్లు ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది, దక్షిణాఫ్రికా. నేను పుట్టింటికి వెళ్తాను, నేను పుట్టింటికి వెళ్తుంటే ఇక్కడే ఉంటాను, తలుపు తీస్తే తీయి, లేకపోతే తలుపు లోపల వేసుకుని పడుకుని ఎక్కడ ఉంటాను, నువ్వు లోపల పడుకుని నేను బయట పడుకుని నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను. మీకు అర్థమైంది, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ వెళ్ళమంటే బాగుంది, ఇండియా ఎక్కడికి వెళ్తాను, నీ కోపం వస్తుంది పుట్టినకి వెళ్తాను, ఇండియా వెళ్తానా, ఇక్కడే ఉంటాను, ఇప్పుడు తలుపులు వేసుకుని పడుకో, నేను ఎక్కడ పడుకుంటాను, నువ్వు లోపల పడుకుని ఎక్కడ ఉంటాను, వెళ్ళను, అందు ఏం చేస్తాను, 10 నిమిషాలు నోటి తెలియదు, తలుపు తీసేసి మన లోపలికి రమ్మన్నాను. మనం కూడా భగవంతుడు కాదు, మనం తిరస్కరించినా పాదాలు ఇచ్చి పెట్టకూడదు, అటు చేసుకోవాలి. దక్షిణాఫ్రికా నుంచి పుట్టింటికి వెళ్ళమంటాడు ఏంటి, ఎక్కడ దక్షిణాఫ్రికా, ఎక్కడ ఇండియా, అతి నుంచి బీమారాన్ని అయితే పుట్టింది కలిపి. తర్వాత గాంధీ గారు ఆయన జీవితంలో నేను చేసిన పొరపాటుల్లో మహానారాయణ చెబుతున్నాడు, నా భార్య పట్ల నేను చేసినటువంటి క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఈ దృశ్యం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు నేను చేసిన పొరపాటులను రాసుకున్నాడు. ఒక కోపం నేను చేసాను, ఒకవేళ పొమ్మని అక్కడ పోతాను, ఇక్కడే ఉంటాను, నేను లోపల పడుతుంది, నేను బయట పడుకుంటాను, తలుపు వేసేసుకో, ఎక్కడికి వెళ్తాను, అర్ధరక్తి కాదు ఒంటికాన్ని పుట్టింది ఎక్కడికి వెళ్తుంది, అయితే ఎక్కడ ఇండియా, ఎక్కడ దక్షిణాఫ్రికా. గాంధీ గారు నా జీవితంలో చేసిన హిమాలయ పర్వతం లాంటి తప్పులు, ఇది మామూలు తప్పు కాదు, హిమాలయ పర్వతం ఎంత పెద్దదో అంత తప్పు చేశాను నా భార్య పట్ల. గాంధీ గారి భార్య 42లో 44లో జైల్లో చచ్చిపోయింది. గాంధీ గారి భార్య జైల్లో చచ్చిపోయింది. లేకపోతే జైల్లోనే గవర్నమెంట్ ఏం చేసిందంటే బయటకు వస్తే మళ్ళీ జనాలు పడాలి, జైల్లో కావాలని అక్కడ తగలబెట్టేసుకున్నారు శవాలు. మళ్ళీ బయటకు వస్తే జనం వచ్చేస్తారు కదా, వాళ్ళు జనం. సరే గాంధీ గారి పిల్లల్ని గవర్నమెంట్ లోపలికి, గాంధీ గారి కొడుకుల మట్టికి జైలు దగ్గర నిప్పి పెట్టాలి కదా వాళ్ళు, వెళ్ళాడు, శవం కాలుతాను, శవం కాలుతాను. శవం కాలేటప్పుడు గాంధీ గారి కొడుకులు అన్నారు, ఇంకా మనం వెళ్ళిపోవచ్చు, శవం కాలం పూర్తి అయిపోయింది. శవం పూర్తిగా కాలే వరకు, ఎముకలతో సహా కాలే వరకు గాంధీ గారు అక్కడి నుంచి కదలలేదు. నేను పెట్టిన బాధలు ఎన్ని బాధలు పడింది అది ఇప్పుడు కనిపించకుండా వెళ్ళిపోతుంది. అవన్నీ గుర్తుకొచ్చి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంకా తలుపు తీసి బయటికి వేసేటం, అప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అన్ని గుర్తుకొచ్చి అని కళ్ళంపు శవం కాలే వరకు అక్కడి నుంచి కలవాలి. అలా భగవంతుడి పొమ్మని ఎందుకు చెప్తానంటే, గాంధీ గారి భార్యని ఎలా పొమ్మన్నారో అలా పొమ్మన్నా, మనం భగవంతుడి పొమ్మన్న వెళ్ళకూడదు. ఒకసారి ఒక భక్తుడు వచ్చాడు భగవంతుడు, భగవాన్ కాబట్టి అన్నాశ్రమం లేదు, స్కందాశ్రమంలో ఉండగా, స్కందాశ్రమంలో ఉండగా ఒక భక్తుడు భగవాన్ దగ్గరకు వచ్చాడు. భగవాన్ ఆయనతో మాట్లాడతాడు, ఆయన చాలా ప్రేమగా ఇష్టంగా వచ్చాడు, ఆయన చాలా ప్రేమగా ఇష్టంగా వచ్చాడు, కానీ భగవాన్ ఆయనతో మాట్లాడతాడు, చాలా ప్రేమగా ఇష్టంగా వచ్చాడు. భక్తుడు అన్నాడు, ఒకవేళ నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నా మీద నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ప్రేమ ఉన్నా ప్రేమ లేకపోయినా, 100 జన్మల తర్వాత కూడా నీ చేతులు నేను తరించాలి, నీ చేతులతో నాకు మోక్షం కావాలన్నాడు వాడు భక్తుడు. ఇవాడు నాతో ఇష్టం లేదు మాన, అది నువ్వు అంటారు ఇవంటే నా వంక చూడటం లేదు, నువ్వు నా వంక చూడటం లేదు, పోయినప్పుడు కానీ చూడకపోయినా 100 జన్మల తర్వాత అయినా 1000 జన్మల తర్వాత అయినా నీ చూస్తే నాకు ఆ శాంతిని ప్రసాదం, వాడు భక్తుడు. నీ కళ్ళ కనపడదు, చెవుడికి లేనప్పుడు మీకు తెలియాలని కూడా అనుకోడు గురువు, మీకు తెలియాలని అనుకోడు, ఎంచుకని కూడా మీ లోపల ఆత్మగా ఉన్నారు, అయితే అనుకోవలసిన అవసరం లేదు, అనుకోవలసిన అవసరం లేదు, అనుకోవటం లేదు, అబద్ధం లేదు, అనుకోవటం లేదు, అబద్ధం లేదు. అంటే లోపల మీకు ఆ బలకేతను చూపిస్తాడు, చూపించి ఏం చేస్తాడు, ఆ బలహీనతల్లోంచి మీరు ఎలా విడుదల పొందాలో దాని తాలూకు శక్తిని ఇస్తాడు, శక్తినిచ్చి మార్గం చూపిస్తాడు, ఆ శక్తిని ఆయనే ఇస్తాడు మనకు. ముందు ఆ సంకల్పం కలగజేస్తాడు, ఆ సంకల్పం కలగజేసేది వల్లీదేవి, ఆ సంకల్పాన్ని పురుపులు చేసేది దేవయాని. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు అంటే రెండు శక్తి అయ్యి. అలా ఇలా అర్థం చేసుకోవాలి మీరు. నీకు అర్థమవుతారు, రెండు ఎనర్జీస్ అయ్యి. నీకు ఆ వాసన రహితం నేను అవ్వాలి, ఈ మనస్సు పెట్టే క్షోభలోంచి బయటపడాలి. ఇది ఒక పెద్ద ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ లో ఉన్నాను, ఈ సంసారం అనేది పెద్ద అడవి, ఈ అడవిలోంచి బయటకు రావాలని నీకు సంకల్పం తీసుకొచ్చేదే వల్లీదేవి. ఆ సంకల్పానికి శక్తినిచ్చే, సంకల్పాన్ని నడవేర్చేలా చేసి దేవయాని. దేవయాని అది ఆ లోపల నీకు ఆ శక్తిని కలగజేస్తాడు. శక్తిని కలగజేసి ఆ అలవాటు వల్ల, ఆ బలహీనత వల్ల వచ్చిన నష్టాలు ఏంటో నీకు ఇరుగుపరుస్తాడు. నువ్వు ఎడ్యుకేట్ చేస్తాడు. ఎలా చేస్తాడు? బయటికి ఏం తెలియనట్టు ఉంటాడు, పనంతా లోపల చేసుకుంటే వెళ్ళిపోతాడు. ఏమంటే మీరు మాకు ఎంత ఒకలాగా చేసిన ఉపకారం ఎప్పుడైనా తెలుస్తుంది అనుకోండి మీకు. మీరు మాకు ఎంత ఉపకారం చేశారని అంటే ఏమో నాకేం తెలియదు అని చెప్తాడు వాడు. ఎట్లు ఇప్పుడు అది నాకేం తెలియదు అని చెప్తాడు. ఏం చేద్దాం? మీ గుర్తింపు అక్కర్లేదు. గుర్తింపులు ఇచ్చేవాడికి అహంకారం అది. ఏది పోగొట్టుకోవాలో దాన్ని పెంచుకోకూడదు. ఏదైనా సరే గుర్తింపులు కోరామో అజ్ఞానం పెరిగిపోతాం. వారు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గుర్తింపులు కోరుతూ గుర్తింపులు కోరుతూ లోకవాసంతో ప్రయాణం చేస్తూ ఎంత ముందుకెళ్ళిపోయామో మళ్ళీ అంత ముందుకి మన మనస్సు వెనక్కి లాక్కు, వెనక్కి లాక్కుంటుంది. కానీ ఆత్మజ్ఞానం రాదు. మీరు అచ్చిల నుంచి ఏమైనా ఎదుగుతారనుకోండి, మళ్ళీ 1000 మైళ్ళు వెనక్కి వస్తేనే మీరు అక్కడి వస్తారు. కానీ అయితే రాలేదు. ఆ చైతన్యాన్ని విడిచిపెట్టి, ఆత్మను విడిచిపెట్టి ఎంత దూరం వెళితే అంత దూరం వెనక్కి రావాల్సిందే, లేకపోతే చైతన్యం ఐక్యం కాలే. అయితే నీకు ఏ బలహీనతలోనే మీకు చూపిస్తాడు, ఏ బలహీనతలోనే చూపిస్తాడు. చూపించి దాన్ని విడుదల చేయడానికి నేను అందులో ఆ వాసనలోంచి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విడుదల చేసే శక్తిని ఇస్తాడు. ఆయన విడుదల చేయడానికి ఒక విడుదల చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నువ్వు ఆయన ఆ అనుగ్రహం ఇచ్చేటప్పుడు కూడా నువ్వు అది ఆ వాసన అలవాటుని బయటికి కక్కకపోతే సర్జరీ చేసి వదిలేస్తాడు వాడు గురువు. ఇటు చెప్పినా అడి చెప్పినా నేను ఉద్ధరించే వరకు విడిచిపెట్టడు. ఈ చుట్టాలే ఉండే చుట్టాలు స్నేహితులు అన్నాడు. అక్కిలేంటి చుట్టాలు ఏంటి? శరీరం ఎంత నిజమో మనం చెప్పుకునే మాటలకు అసలు అంత లోపల బయట ఏమిదే మన అజ్ఞానం. అది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఏదో పరిగెత్తం. ఆ దేహాభిమానం ఉంది, మనకి దేహ బుద్ధి ఉంది. అంటే అక్కడికే పోయి లోపల బయట ఏమీ లేదు. కానీ మన కోరికలు ఉన్నాయి కాబట్టి, వాసనలు ఉన్నాయి కాబట్టి బయట ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, అదే మాయ. అలా బయట నీకున్న అలవాట్లను బట్టి బయట ఏదో ఉందనుకుంటున్నావు, నీకున్న కోరికలను బట్టి బయట ఏదో ఉందనుకుంటున్నావు. అది బయట ఏమీ లేదు. నిజమైన నేనికి, అర్థమైన నేనికి లోపల లేదు, బయట లేదు. బయట లేనిది లోపల లేదు. మనకి లోపల గొడవ, బయట గొడవ, లోపల గొడవ, బయట గొడవ, లోపల గొడవ. అంటే ఇది అజ్ఞానానికి గుర్తు, అవిద్య గుర్తు, బంధానికి గుర్తు, మోక్షానికి చాలా దూరంలో ఉన్నామని అది గుర్తు. మనకి ఆత్మజ్ఞానానికి, ఆత్మ వైభవానికి, ఆ స్పందుడికి చాలా దూరంగా ఉన్నాటాన్ని గుర్తు ఏంటండి? లోపల బయట, లోపల బయట. ఈ దొంగ నేను చెబుతున్నా కానీ లోపల బయట అని అర్థమైన నేనికి లోపల లేదు, బయట లేదు. ఉన్నదిగా లోపల ఉండి, లోపల లేదు, బయట లేదు. ఈ దొంగ నేను దేహాన్ని చుట్టుకుంటుంది. దేహాన్నే నేనంటుంది, మనస్సునే నేనంటుంది, తెలివిని నేనంటుంది, బుద్ధిని నేనంటుంది. ఇవన్నీ నువ్వు కాదు. నువ్వు కాని దాంతో నీకు జత కూర్చి ఎక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, లోపల ఉన్నాను, బయట ఉన్నాను, ఈ దొంగ దేవుడు చేసే చేస్తలు కానీ అర్థమైన నేనికి లోపల లేదు బయట లేదు, లోపల ఈ లోపల నేను లోపల ఉన్నాను, నా బయట ప్రపంచం ఉంది, వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, కైలాసంలో ఈ కైలాసంలో శివుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా ఈ దొంగ నేను ఎంత నిజమో ఇవన్నీ ఎంత నిజం, కానీ అర్థమైన నేనికి గొడవ అక్కర్లేదు. బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ గాడ్ లెస్. ఇది జ్ఞానం రాదనుకోకండి. ఒక్క దేవతా పురుషుడి అనుగ్రహం ఉంటే దేవతలు చాలా మంది ఉన్నారు మనకి. ఆ జ్ఞానం రావటానికి, శాంతి స్థానాన్ని పొందటానికి, సుఖస్వరూపం పొందటానికి ఒక్క దేవతా పురుషుడి అనుగ్రహం సరిపోతుంది. ఒక్క దేవతా పురుషుడు, 100 దేవతల అనుగ్రహం మనకు అక్కర్లేదు, ఒక్క దేవతా పురుషుడి అనుగ్రహం సరిపోతుంది. అదే భగవాన్ చెప్పారు కదా, వాళ్ళు ఓరడీ జన, వాళ్ళు లుక్కీ జన, వాళ్ళు టచ్చి జన, వన్ వరడి జనఫ్, వన్ టచ్చి జనఫ్, వన్ ముక్కి జనఫ్. మన శవనేత్రాలు జ్ఞాననేత్రాలు. ఏం జ్ఞాన జ్ఞాననేత్రాలు అయ్యి జ్ఞాననేత్రాలు మన శవనేత్రాలకు అయ్యి ఎక్కడో నీ ఉరే కుహరంలోకి చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? మనకి ఉంటే మన ఆ చర్మ, ఆ చర్మానే చూస్తాడు మన నేత్రాలు. జ్ఞాననేత్రాలు ఎలా కాదు, నీ ఉరయ్యాక నోయిల్లోకి వెళ్ళి చూస్తాడు, అక్కడ ఏముందో చూస్తాడు. అక్కడ మీకు ఎరుక ఎందుకు రావటం లేదు, దైవం దైవం తాలూకు జ్ఞానం తాలూకు ఎరుక ఎందుకు రావటం లేదు చూసి అక్కడ ఉన్న దష్టుడు తెలుపుతాడు. తెలిపి మీ బుద్ధికి చూపించి బయటికి లాగుతాడు. వాడు నిజమైన గురువు, వాడు అర్థమైన గురువు. ఇలా చేయండి, అలా చేయండి, అలా కూర్చోండి, ఇలా కూర్చోండి అని అర్థమైన గురువు చెప్పడం అంతే. బయట నోటి తోడు చెప్పకుండా, నోటిని కంపు చేసుకోకుండా లోపల ఉండే చేసుకు పోతాడు. ఇట్ ఇస్ ద ట్రూ గాయ్, ఇట్ ఇస్ ద లాయల్ గాయ్, ఇట్ ఇస్ ద కింగ్ల గాయ్. విశ్వ సత్యనారాయణ గారు మనం ఏమంటాం, నిజమైన నేను అంటాం. ట్రూ అంటే నిజ అంటే నిజమైన నేను పరమాత్మ. ఇప్పుడు మనం చెప్పి నేను దేహం దేహానికే పరిమితమై ఉంటుంది అంతే. బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది చెప్పింది కూడా ఈ దొంగనేది. కానీ మనం ఆ ట్రూ అయిన ఏమంటామంటే నిజమే. దాన్ని విశ్వనాథ గారు తెలుగులో అనువాదం చేసినప్పుడు నిజమైన నేను లేదు, అస్తమైన డాడు, అంటూ 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 సొంతూ లేడు నేను, అస్తమైన డాడు. అంటే దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన, ఇంకో వాసన, ఇంకో వాసన, శుభ వాసనలు అశుభ వాసనలతో సంబంధం, శుభ వాసన కూడా అక్కడ ఉండవు, శుభ వాసనలు అశుభ వాసనలతో సంబంధం లేకుండా స్వచ్ఛమగా ఉండి నేను అష్టమైన నేనని తెలుగు భాషలో అనువాదం చేశారు విశ్వనాథ సత్యాన్ని. మన సబ్జెక్టులోకి వద్దాం. సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు తిరుత్తిని తీసుకొచ్చేసాం. తిరుచిని వచ్చి చెట్లయ్యాడు. రాముడు యుద్ధాలు చేసి యుద్ధాలు చేసి అయోధ్యలో వచ్చాడు. చివరికి ఈయన ఎక్కడికి వచ్చాడు? తిరుత్తిని. ఆ తిరుత్తిని ఏమంటారు? శాంతి సుబ్రహ్మణ్యం. ఏం సుబ్రహ్మణ్యం? శాంతి సుబ్రహ్మణ్యం. 1000 జన్మల తర్వాత కూడా ఆ ఇచ్చి వేలు మటుకు నీ చేతుడు. ఇప్పుడు వెంటనే మనం బలవంతం చేయటా ఇచ్చి లేవు. ఆ మోక్షమో జ్ఞానమో శాంతి 1000 జన్మల తర్వాత కూడా నీ చేతితోటి ఇయ్య. ఇంక నేను ఆ కాలం చేయి నీ దగ్గర. నేను ఎప్పటికైనా నీ చేతి ద్వారా నేను తరలించాను. మనం ఆ కాలం చేయి నీ దగ్గర ఉన్నది అక్కడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తే పెట్టి ఓపెన్ అవుతుంది. గాంధీ గారి శవం భారీ ఎముకలతో సహా కాలే వరకు అని అక్కడ నుంచి కబర్లు రాదు. అన్ని జ్ఞాపకాలు వచ్చాయి. ఒకసారి గాంధీ గారి భార్యకి ఇంత బంగారం తెచ్చి ఇచ్చారు. ఆవిడ మెడ ఇస్తే వాళ్ళు వాళ్ళు మామూలుగా దీనికి ఏదో శ్వాస వర్క్ నిమిత్తం లేదు, వాళ్ళు నీకు సొంతంగా ఇచ్చారు వాడుకోమని ఎవరు వాళ్ళు అని చెప్పి వాళ్ళు బంగారం వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. అంటే ఈ సమిష్టిగా ఏదైనా కార్యక్రమాలు సమిష్టిగా చేసే కార్యక్రమాలను ఇస్తాను ఇవ్వలేదు, మీ పర్సనల్గా అది ఇచ్చారు డబ్బు, అది బంగారం వాళ్ళకి ఇచ్చేయమన్నాడు కార్యక్రమంలో. వీడికి ఇష్టం ఇవ్వటం ఇష్టం కాదు, అంటే మనవులకి ఏదో చేయిందామని అంతకంటే ఉన్నాడు. మనవులకి ఏదో రెండు కాసులు మూడు కాసులు పెట్టేది చేయిందాం, ఏదో ఉండేవాడికి ఇవ్వటం ఇష్టం కాదు. ఒక గాంధీ గారు ఏమన్నారంటే, నువ్వు నీకు కస్తూరి బాయని ఇచ్చారా గాంధీ గారి భార్యని ఇచ్చారా అని అడిగాను. నాకెవడిస్తాడండి గాంధీ గారి భార్య, గాంధీ గారి భార్య అనే ఇచ్చారు కాబట్టి గాంధీ గారు చెప్పినారు కాబట్టి ఇచ్చాను ఇచ్చేసింది. ఎన్ని జ్ఞాపకం వచ్చి ఇచ్చాడు గాంధీ. ఇప్పుడు శవం ఎముకలతో కాలి వరకు కథలు కానీ నీకు ఇచ్చారనుకో, నీకు ఇచ్చే నాకు అడ్గంటే లేదు, కానీ గాంధీ గారి భార్య నీకు ఇచ్చారా కష్ట నిన్ను చూసి ఇచ్చారా అప్పుడు ఒప్పుకుంది. గాంధీ గారి భార్యను ఇచ్చారు నాన్ను చూసి ఎవరు ఇస్తారు, అప్పుడు గాంధీ గారు చేస్తున్నారు కాబట్టి ఇచ్చారు. ఇంకేనా వాడు ఒక సమిష్టికి ఇవ్వలేదు, పర్సనల్గా ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. అది కస్తూర్మ. అంటే మీరు ఆ బాడీ పూర్తిగా ఎముకలతో సహా తగలబడే వరకు ప్రశాంతంగా కూర్చున్నాడు. అవన్నీ జ్ఞాపకాలు వచ్చినాయి. ఒక రాత్రి కదా దేశం కాని దేశంలో ఆమె బయటికి గెంతేసి తలుపేసుకోవటం నేను హిమాలయ పర్వతాలంటూ తప్పు చేశానన్నాడు గాంధీ. మామూలు తప్పు కదండి, హిమాలయ పర్వతం ఎంత పెద్దగా ఉంటుంది, నాకు తప్పు చేశాను. ఇది కట్టుకున్నామనేది బాధిగా దేశం కాని దేశం వచ్చిందా కూడా నా కోసం వచ్చిందనేటువంటి ఎరుకు లేకుండా పొరపాటుగా నేను ప్రవర్తించాను. అది మామూలు తప్పు కాదు, హిమాలయ పర్వతం ఎంత పెద్దది అంత తప్పు చేశానన్నాడు. హిమాలయం బ్లండర్. ఇప్పుడు ఇంటికి ఈ గొడవలు గాంధీ గారి కోసం చెప్పడం లేదు. గాంధీ గారి పొమ్మన్న భార్య ఎలా అంటి పెట్టుకుందో ఒకరు భగవంతుడు మనం పట్టించుకోకపోయినా భగవంతుడి పాదాలు మనం నుంచి పెట్టదు. ఒకవేళ కోరికలు మన కోరికలు నెరవేర్చాలనుకోండి దేవుడు, ఆ కోరికలు నెరవేర్చకపోవడానికి కారణం ఒకటి ఉంటుంది. ఆ కారణం ఆయనకి తెలుసు కానీ మనకు తెలియదు. మీకు తెలుస్తుందా ఎందుకు నెరవేర్చే వాళ్ళకి ఎందుకు నెరవేరుస్తున్నాడో తెలియదు. కోరికలు నెరవేరకుండా కొంతమందికి ఆపు చేస్తాడు, అది ఎందుకు ఆపు చేస్తాడో తెలియదు. ఇంకేది మనకంటే మనకంటే దేవుడు మనకంటే తెలియని వాడు, మనకంటే ఎక్కువ ముందు చూపు గలవాడు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ దేవుడికి తెలుసు. అంటే మనం శరణాగతి చేయటం మంచిది. శరణాగతి చేయటం లాభం ఏంటంటే శాంతి కలుగుతుంది, దొంగ నేను బయటకు పోతుంది. మనకు తెలియకుండా రాలిపోతుంది దొంగలేని, మనం తెలియకుండా రాలిపోతుంది. ఇంకో 5 నిమిషాలు ముగిస్తున్నాం, 5 నిమిషాలకి కూడా కార్యక్రమం ఉంది. అంటే నీకు రోగం ఉందని చెప్పు వైద్యుడు అవసరం, రోగం ఉందని చెప్పు వైద్యుడు అవసరం. అదేవిధంగా నువ్వు అజ్ఞానంలో అహంకారంలో అవిద్యులు కాలిపోతున్నంత కాలం నీకు గురు అవసరం ఉంది. రోగం ఉందని చెప్పు వైద్యుడు అవసరమే. అజ్ఞానంలో అవిద్యలో అహంకారంలో నువ్వు ఎంతకాలం అయితే కాలిపోతున్నావు అశాంతిలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శారీరకమైన బాధ కంటే మానసికం మన అశాంతి భరించడం కష్టం. మన శరీరానికి వచ్చే బాధ భరించడం కదా, కానీ మనసుకు వచ్చే ఆ వేదన, ఆ మనసుకు వచ్చే అశాంతి భరించడం చాలా కష్టం. అంచులకు ఏమంటున్నారంటే నీకు రోగం ఉన్నంతకాలం వైద్యుడు అవసరం. అదే నువ్వు అజ్ఞానంలో అవిద్యలో ఎంతకాలం అయితే కాలిపోతున్నావు, నీ ఇంద్రియాలు నీ మనస్సు అవిద్య అనేది పెద్ద అడవిది, ఇది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఎంతకాలం పడి నువ్వు కాలిపోతున్నావు అంతకాలం నీ గురువు అవసరం గైడ్ చేయటం. రాముణ్ణి సీతని ఐక్యం చేయడానికి గురువు పాత్ర ఆంజనేయస్వామి నిర్వర్తించాడు. సీతని రాముణ్ణి ఎవరు ఐక్యం చేశారు, ఎవరు ఐక్యం చేశారు, ఆంజనేయస్వామి ఐక్యం చేశారు. అక్కడ ఆంజనేయస్వామి గురువు, ఆంజనేయస్వామి. అలాగే జీవుణ్ణి బ్రహ్మమును, ఈ జీవుణ్ణి జీవాత్మనే పరమాత్మను ఐక్యం చేసేవాడే గురువు. ఆ గైడ్ చేసే లోపల నుంచి గైడెన్స్ ఇచ్చేవాడే ఆ గురువు. అంటే అది సీత జీవుడు, రాముడు దేవుడు, మధ్యన గురువు ఎవరు, స్వామివారు ఆంజనేయ స్వామి వారు మారుతు. అంటే నీకు నీకున్న భక్తి నిజమైతే ఇక్కడ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, మన యజమాని ఇక్కడ ఉన్నాడు. మన యజమాని మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేయాలి. టీవీని దూరానికి ఇప్పుడు నొక్కేసి కంట్రోల్ చేస్తున్నాను, ఆ దూరానికి పిల్లి నొక్కితే అక్కడి నుంచి అది కంట్రోల్ అవుతాను. అలా నీ దేవుడు నేను కంట్రోల్ చేసేవాడు, వైకుంఠంలో ఎక్కడ ఉన్నాడు, ఇలా కంట్రోల్ చేస్తా ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, నీ శరీరం ఎక్కడ ఉండాలి. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం కానీ మాట పొరపాటు వచ్చేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడాలనుకుంటాం కానీ ఒకసారి మనకి పొరపాటు మాట వచ్చేస్తుంది. ఆ పొరపాటు మాట నీ నోటంటారు రావటానికి దిగదు. ఆ భగవంతుని చదువు కక్కిస్తాడు, అది కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలని ఒకసారి పొరపాటు మాట్లాడితే స్లిప్ అవుతే జారిపోవటం అంటారు. దాన్ని ఏమంటారు, జారిపోవటం అంటారు. ఇవన్నీ కంట్రోల్ ఎక్కడున్నాడు, ఎక్కడో ఉన్నాడు. నీ శరీరం ఎక్కడ ఉండాలి, నీ మనస్సు ఎక్కడ ఉండాలి, ఏ రోజు నువ్వు చనిపోవాలి, నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఏ రోజు నువ్వు చనిపోవాలి, ఏ రోజున సంపద రావాలి, ఏ రోజున ఆపద రావాలి. సంపదలు కొన్ని అనుభవాలు నేర్పుతాయి, ఆపదలు కూడా కొన్ని అనుభవాలు నేర్పుతాయి, కష్టాలు కూడా కొన్ని అనుభవాలు నేర్పుతాయి, కొన్ని కష్టాలు అనుభవాలు నేర్పుతాయి. మనం సుఖంలో ఉన్నట్టంటే సుఖంలో ఉన్నప్పుడు కంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనం సుఖాలుగా ఉన్నప్పుడు కంటే దుఃఖంలో ఉన్నప్పుడే భగవంతుడు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు. నీకు దుఃఖంలో నీకు దారిద్ర్యం ఎప్పుడో వచ్చిందనుకోండి, మీకు పావర్టీ వచ్చిందనుకోండి, దానికి కూడా ఈశ్వరుడు ఇంటికి పెట్టాడు ఆ పావర్టీలో ఉంచుతాడు మిమ్మల్ని. బీమారంలో షావుకారి గారు నేను నవడం అవుతుందిగా, ఆయన సైకిల్ మీద తిరిగి బిస్కెట్లు అమ్ముకునేవాడు. ప్యాచీ పడితే సైకిల్కి ఏదైనా ప్యాచీ పడితే ఆ రోజు డబ్బులు ఇవ్వలేక రేపు ఇస్తాను కూడా సైకిల్ షాప్ కూడా. ఆడు ఇప్పుడు సంవత్సరానికి కాకినాడలో సంవత్సరానికి 40 లక్షల దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇది బీమారం ఉన్న పరిస్థితి, అది కాకినాడలో ఉన్న పరిస్థితి. రెండు ఇడ్లీ పొద్దున్నే రెండు ఇడ్లీ తిని ఒక కాఫీ తాగలేక ఒక ఇడ్లీ తిని ఒక కాఫీ తాగాను, రెండు ఇడ్లీ తింటానికి డబ్బులే. ఆ దేహాన్ని భగవంతుడు అప్పుడు అలా పెంచాడు, ఇక్కడ ఇలా పెంచాడు. అది ఎందుకు ఎలా ఆడిస్తున్నాడు, దేవకోటిని ఎలా ఆడిస్తున్నాడో తెలియదు. మంచిది, నా మీద నీకు ప్రేమ ఉందని ఎంత దూరం వచ్చాను. అది అన్నాడు 1000 సంవత్సరాలు, 1000 జన్మల తర్వాత కూడా నువ్వు నన్ను ఉద్ధరించు, నేను తొందరపడటం లేదు. నువ్వు లవరవే, క్రూయల్ లవర్ అన్నాడు. నువ్వు లవరవే కానీ క్రూయల్ లవర్ అంటే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నానని ఆదరిస్తామని ఇక్కడికి వచ్చాడు. అడు చూస్తాడండి, ఇడి చూస్తాడండి, వచ్చినట్టు గుర్తించడండి. యువర్ లవర్ నో డౌట్ బట్ యువర్ క్రూయల్ లవర్. మరి ఆ లవ్ లో కూడా క్రూయాలిటీ కనిపిస్తుంది. అలాగే మీకు లవ్ లేదని చెప్పడానికి యువర్ లవర్ బట్ యువర్ క్రూయల్ లవర్. ఆధారంలో మాట్లాడటానికి ఎక్కడ ఎంతో దూరానికి వచ్చాను, మాట మాట మాట్లాడితే ఏంటి అంటే వాడి ఉదయంలో ఏదో అజ్ఞానాన్ని కెలుకుతున్నాడు. మీకు అర్థమవుతుంది, ఎక్కడో ఉంటున్నాడు. వాళ్ళు చేసే పని మీకు చెప్తాను కదా, లోపల ఎక్కడో ఉంటారు, బయటికి ఏం కనిపించదు వాళ్ళు చేసే పని లోపల. అన్సీన్ నన్ను కనలేదు, నీ కళ్ళకు నీ కళ్ళకు కనపడదు, చెవుడికి వినపడదు. చెవుడికి వినప అన్సీన్ అని నన్ను కేరడు, నీ చెవుడికి వినపడదు, కళ్ళకు కనపడదు. కానీ పని ఎక్కడో జరుగుతుంది. ఆ పని ఏం జరుగుతుందో మీకు రిజల్ట్ వచ్చేవరకు తెలియదు. రిజల్ట్ ఇచ్చాక తెలుస్తుంది. అనవసరంగా గురువుని తిట్టిపోసుకున్నాం, ఇక్కడ తీసుకురావటానికి మనం తిట్లు భరించాలి. గురువు భరించకపోతే ఎవడు భరించగలడు. ఒకసారి గురువు మనం చేస్తాడు, గురువుకి విషయం ఇస్తే ఆయన చేస్తాడు పారిశ్రం ఇస్తాడు. అని ఈవేళ మనం అది ఎవరో చెప్పారని చెప్పాను కదా, సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడి యొక్క అంశి వాళ్ళు జన్మించాడు రమణ స్వామి. కొంతమంది జ్ఞాని అనుకుంటున్నారు, కొంతమంది యోగి అనుకుంటున్నారు, కొంతమంది బ్రాహ్మణ స్థితి పొందాడు అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ఈ సృష్టిలో ఎవరికి ఇద్దరికి ముగ్గురికి తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి అవతారం మనకు తెలియదు అన్నాడు. ఒకరు ఎవరు చూసినట్టు అనుకోండి, ఎవరు చూసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు, బట్ ఇది మేనిఫెస్ట్ చేసినప్పుడు ఆర్డు మూడగా. కానీ ఆ విషయం ఇద్దరు ముద్దరికంటే తెలియదు. ఏదో ఆయన దగ్గర కూర్చుంటే శాంతి వస్తుంది అనుకుంటున్నారు, లేదా ఆయనతో మనం మాట్లాడితే జ్ఞానం వస్తుంది అంటున్నారు, లేదా మన అజ్ఞానమనే అడవికి నిప్పు పెడతాడు అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన ప్రజెన్స్లో మనం ఏదో బ్లిస్ట్ ఫీల్ అవ్వచ్చు అనుకుని రకరకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది యోగి అనుకుంటున్నారు, కొంతమంది జ్ఞానం అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి భూమి మీదకి వచ్చి నడుస్తున్నాడని నడగడుతున్నాడని సంగతి ఇద్దరి ముగ్గురికి చర్చించి తెలియదు. ఈ పూర రమణ మహర్షి గారి పూర జన్మలలో రామయ్య జన్మలు కూడా వద్దా గొడవలు అలా టైం వేస్ట్ చేసుకోవద్దు అంటారు. అన్ని అబద్ధాలు, జన్మలన్నీ అబద్ధాలు. ఈ ఆయన అన్నాడు రమణ మహర్షి గారు, మీకు స్వప్నంలో వచ్చి గొడవలు అన్ని నిజమే. ఎప్పుడు అనుకోని మెలకు వచ్చేవారు, మెలకు వచ్చాక తెలుస్తుంది ఇన్ని అబద్ధాలని అనుకోలేదు. అలాగే మీ హృదయంలో జ్ఞానం కలిగాక ఈ జన్మలు, ఈ అత్తిడి, అత్తిడిలో పుట్టడం, అత్తిడిలో పెరగటం, అత్తిడిలో చనిపోవడం, ఇది భారతదేశం, అది అమెరికా, ఇంకోటి ఈ జన్మలు, ఈ కష్టాలు, లేకపోతే మీరు పొందిన లాభాలు, మీరు పొందిన నష్టాలు, మీకు హృదయంలో జ్ఞానోదయం అయిన తర్వాత ఈ జన్మలు, మీరు ఎత్తిన జన్మలు, మీరు పుట్టిన చనిపోయిన ఆ శరీరాలతో చనిపోయిన చావులు, పుట్టుకలు, చావులు, ఈ సంసారాలు, ఈ జన్మ, ఈ వేలాది సంవత్సరాల్లో మీరు ఈ సంసారం కంట మనుషులు అబ్బాయి ఏమీ లేనే ఉందని ఎంత క్షోభపడ్డాం అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఎక్కడికి మేలుకున్నారు, హృదయంలో మేలుకున్నారు. మనకి స్వప్నంలో రకరకాల స్వప్నాలు వస్తాయి, అవి నిజం అనుకుంటాం. ఎప్పుడు వరకు మీ మెలకు వచ్చేవరకు, అలాగే నీ హృదయంలో మేలుకునే వరకు ఈ జన్మలు, ఈ చావులు, అత్తిలు, ఈ దేవతలు, ఈ లాభాలు, నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, భారాలు, ఇవన్నీ కూడా మీరు నిజంగా అనుకుని బాగు, మీరు నిజం అవి నిజమనుకుని భరించలేకపోతున్నారు. బాగు అది జ్ఞానం కలిగాక తెలిస్తే ఏమీ లేని దానికి ఎంత బాధపడ్డాలి, ఏమీ లేదు ఆలోచన చూస్తే ఏమీ లేదు ఎంత క్షోభ పడ్డాడంటారు. ఎప్పుడు తెలియదు మెలకు వచ్చాడు, ఇందులోకి జ్ఞానం రాదు. అరుణాచల శివ అరుణాచలం అరుణాచలమను స్మరించువారల అహము నిర్మూలించు అరుణాచలం. భగవాన్ కొంతమంది మీరు స్నానం చేశారు, భోజనం చేశారని వాడు, ఇంకో కొంతమంది వీళ్ళకి చూసుకున్నవాడు మాట్లాడేవాడు కాదు, ఇవి మాట్లాడకపోతే వీళ్ళకి ముట్టికే మొట్టాలనిపిస్తుంది. ఆయన పలకరిస్తున్నారు మనకు, ఇవన్నీ లోపలగా ఏదో వాసనలు కనపడడానికి వాడు చేసిన ప్రక్రియగా మనకి తెలియదు. వాడు ఏమంటాడు, అడి అరే క్రియల్ లవర్ అంటాడు, ఇవరే లవర్ బట్ క్రియల్ లవర్. ఒకరితోటి మాట్లాడి ఇంకోటితో మాట్లాడితే వాళ్ళు పాపం చేస్తుంది, కానీ పాపం రావాలని వాళ్ళకి ఎంత పాపం ఉండాలి మెదడు చూపించడానికి ఇటువంటి సన్నివేశాలని కావాలని సృష్టి చేసేవాడు. ఒకసారి దగ్గరగా కూర్చున్న వాళ్ళని చూసేవాడు కదా, ఆ చివరి కూర్చున్న వాళ్ళు చూసేవాడు, ఆయనకి చూసి ఆవిడ పిలిచేవాడు, భోజనం చేశారు, స్నానం చేశారు, ఎదురుకుండా కూర్చున్నవాడు ఒళ్ళు మండిపోతుంది, అలాగ ఒళ్ళు మండిపోవాలని పని ఆయన చేసేవాడు. ఆ మంట అంతా బయటకు వచ్చారు, ఒకసారి చెవులు కూర్చున్నాడు కేజీ పీచి ఆయన మరీ వచ్చేసేవాడు, ఎదురుగుండా కూర్చున్నాడు వదిలేసేవాడు. దీనికి అంతటికి ఏదో కారణం ఉంటుంది. మనకి తెలియదు ఆ కారణం, మనకి తెలియదు ఎక్కడికో మనం మేలుకొలపడానికి చేస్తున్నటువంటి పని. ఆ మేలుకొలపడానికి ఏ అడ్డస్తున్నా అంటే అడ్డంకులు తెలియటానికి చేసిందే కానీ అంచేత ఆయన కోపము కూడా ఆయన అనుగ్రహం అని గుర్తించిన వాడు ధన్యులు. కోరుకున్నప్పుడు వచ్చే శాంతి కానీ శాంతి అంటే ఇట్ పాసెస్ ఆర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అబవ్ అండర్స్టాండింగ్. మీరు ఎప్పుడైనా కోరికలు నెరవేరినప్పుడు శాంతి కలుగుతుంది, అటువంటి శాంతి కాదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ప్లీజ్, నాట్ డిపెండెంట్ ప్లీజ్. మీకు ఏదో కోరికలు నెరవేరొచ్చినప్పుడు సంతోషం కాదు. ఇట్ ఇస్ బియాండ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈ అబవ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ ఎవర్ ఎంటలక్. దట్ పీస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎవర్ ఎంటలక్. మురుగా 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 హరో హర 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 మురుగా 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 ఓ మురుగా ఓ మురుగా షణ్ముఖ 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 సుబ్రహ్మణ్య 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 దేవసేనాపతి 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 మయూరవాహన మయూరవాహన మరి మయూరవాహన వేలాయిగా 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 ఓ శాంతి శాంతి శాంతి. మీరందరూ ఇంటికెళ్ళి తెలివి స్వామి దర్శనం చేస్తారు.